ప్రకృతిలో పరిణామక్రమము అనేటువంటి ఒక శాశ్వతమైన సనాతనమైన నిత్య నూతనమైనటువంటి ఒక నియమము ప్రతి ప్రాణికి ప్రతి పదార్థానికి వర్తిస్తుంది. అదే ఈ స్పిరిచువల్ లైఫ్ అండ్ సైన్స్కి ప్రాణము, ఈ స్టేట్మెంట్ ఎటర్నల్ శాశ్వతమైన ఎవరిని నిత్య నూతనమైన, కానీ దేర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ఇట్, సనాతనమైన ఏన్షియంట్ ఎవర్ న్యూ ఎటర్నల్. ఇది మూడు పాదాలు. దానికి ఉదాహరణగా సూర్యుని మనం చెప్పుకుందాం. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తూనే ఉంటాడు, కానీ ప్రతిదీ కొత్త రోజు, ఎప్పుడు బోర్ కొట్టదు. సూర్యుడు ఉదయించలేదే అని దాహంగా పడతాను తప్ప, అబ్బా రోజు ఉదయిస్తున్న సూర్యుడైనా ఇవాడు ఇంకోటి ఎవడైనా ఉదయిస్తే బాగుండు, ఏం చూస్తాం అన్ని రోజు అనుకోం కదా. రాకపోతే మన కష్టాలు వస్తాయి. ఎవరిని కానీ ఇవాడైనా అలా చేస్తున్నాడు, సనాతనంగా చేస్తున్నాడు. ఏం విషయం నిత్య నూతనము శాశ్వతము సనాతనమైనటువంటి ఈ ఇవల్యూషన్ పరిణామక్రమము అనేది అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు వస్తుంది. ఎందుకంటే పరిణామక్రమం మనకి అవగాహన కాకపోతే అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాము అనేది అర్థం కాదు. వై ఆల్ దిస్? ఈ పరిణామక్రమం మనకి అర్థం అవటానికి ముందు కొన్ని ఫండమెంటల్స్ నేను మీకు చెప్పిన తర్వాత మూడు ప్రశ్నల టెస్ట్ ఉంటుంది మీకు. అంటే మెడికల్ ఎంట్రన్స్ అవి రాసే ముందు ముందు మీరు ఎలా రాయాలో ఏం రాయాలో సిలబస్ ఎంట్రన్స్ చెప్పాక అప్పుడు టెస్ట్, గబుకుని టెస్ట్ పెట్టేస్తే మరి సిలబస్ తెలియదు మనకు, మాకేం తెలుసు అని చెప్పిన టెస్ట్ ఇది డేర్. కానీ దానికి ముందు ఈ ఫండమెంటల్స్ మీకు తెలిసినవే, వాటిని నేను రిపీట్ చేస్తున్నా. ఇది మన ఉద్దేశం. అంటే మనం ఏమి చదివినా కూడా దానికి ఈ మూడు లక్షణాలు ఉండాలి. అది శాశ్వతమైనదై ఉండాలి, సనాతనమైనదై ఉండాలి, నిత్య నూతనమైనదై ఉండాలి. అది మనం జరుగుతాం. అంచేత అది అన్ని దేశకాల పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఇది ఒక జాతికి, ఒక మతానికి, ఒక ధర్మానికి మాత్రమే ఉపయోగపడేదైతే శాశ్వతమైన సనాతనమైన నిత్య నూతనమైన అనే త్రీ ప్రాంగ్డ్ టెస్ట్లో ఫెయిల్ అవుతుంది. పరిణామ క్రమం మనకి ఏం చెప్తుంది అంటే ద ఎంటైర్ యూనివర్స్ ఒక ఉచ్చ స్థాయికి చేరుకోవటానికి ప్రయత్నిస్తోంది. అది ప్రకృతిలోని నియమం. విత్తనం నాటుతాం మనం భూమిలో, కానీ చెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. అది ప్రకృతి యొక్క సహజ స్వభావమైనటువంటి గుణం. సహజం కర్మ కౌంతేయ సదోషం అపినత్యజే అనేటటువంటిది ఇంకొక సాంస్క్రిట్ ఎక్స్ప్లెనేషన్ ఈ నియమానికి. శాశ్వత సనాతన నిత్య నూతనమైనటువంటి ఈ సృష్టి, ఏ సృష్టి అంటే ఈ సృష్టి అంటే అక్కడ మీకు గుర్తు ఏముండాలి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా ఈ లక్షణాలు ఉండి ఉండాలి. ఉప్పు నీళ్లు గ్లాసులో ఎక్కడి నుంచి తీసుకున్నా ఉప్పుగానే ఉంటుంది కదా. అంతేత సృష్టిలో ఏ పదార్థాన్ని మీరు తీసుకున్నా కూడా దానికి మూడు లక్షణాలు ఉండాలి. అది శాశ్వతమైనదై ఉండాలి, సనాతనమైనదై ఉండాలి, నిత్య నూతనమైనదై ఉండాలి. అదే అది మనిషికి వర్తిస్తుంది, యాటమ్కి వర్తిస్తుంది, సోలార్ సిస్టమ్కి కూడా వర్తిస్తుంది. ఈ సోలార్ సిస్టమ్ అనేటటువంటి మాటని మనం మళ్ళీ ఇంకొక విధంగా డిఫైన్ చేస్తాం. పాయింట్స్ గుర్తుంచుకోండి, నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ రిపీట్ చేసిన తర్వాత ఇదే క్లాసును మీరు ఇదే విధంగా ఇతరులకు చెప్పాలి. రాబోయేటటువంటి యూనివర్సిటీస్లో ఖచ్చితంగా ఇదే విద్య బోధింపబడుతుంది. బోధింపబడుతుంది అనేది పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. కానీ ప్రజెంట్ టెన్స్లో ఇట్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ డన్. బయోకెమిస్ట్రీ అనేటటువంటి పేరుతో, బయో సైన్సెస్ అనేటటువంటి పేరుతో ఈ విద్య స్టార్ట్ అయింది. చాలా హెసిటెంట్ స్టెప్స్, కరెక్ట్గా స్టార్ట్ అవ్వలేదు ఇంకా. కానీ గైడ్ లైన్స్ ఇవే, ఇది అవునో కాదో మీకే తెలుస్తుంది. ఇది అయ్యాక ఈ క్లాస్ ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి కణానికి ఆ నియమాలు వర్తిస్తాయి, విరాట్కి వర్తిస్తాయి. సూర్యుడితోనే ఎందుకు ఆగుతాము అంటే సూర్యుడి యొక్క పరిణామ క్రమము గురించి ఋషులు పూర్తిగా అవగాహన చేసుకుని ఆ సూర్యుడి యొక్క పరిణామ క్రమాన్ని యోగ విద్యగా మనకి అందించారు. ఎందుకంటే యోగ విద్య అంటే ఆసనాలు వేస్తున్నారా మీరు, ప్రాణాయామాలు వేస్తున్నారా, ఏ మంత్రాన్ని మీరు జపం చేస్తున్నారు, ఏ భగవంతుణ్ణి మీరు ప్రార్థన చేస్తున్నారు, అది యోగము కాదు. మరి దీనికి అధారిటీ ఏంటి, మన భగవద్గీత ఇమం వివస్థతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. అవ్యయమైనటువంటి నాశరహితమైనటువంటి యోగ విద్యను మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను. ఆ సూర్యుడి దగ్గర నుంచి ఇంకా కిందకి దిగింది, అది రకరకాల స్థాయిల్లో అది కిందకి దిగింది. ఎలా దిగింది, వివస్వాన్ మనవే ప్రాహ. ఈ సూర్యుడు ఈ జ్ఞానాన్ని మనవుకిచ్చాడు. మను ఎవరికి ఇచ్చాడు, ఇక్ష్వాకు. దాని తర్వాత చాలా అద్భుతమైనటువంటి పదం వాడతాడు, సకాలైన మాత యోగో నష్ట పరంతప. దాని తర్వాత ఈ యోగము కాల పరిణామ క్రమములో నష్టమైనది. మనం ఈ విద్య నేర్చుకుంటున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, నష్టం అయిపోవటం కూడా పరిణామ క్రమంలో భాగమే. అది మర్చిపోతాం మనం, ఆ సైన్స్ మర్చిపోవటం వల్ల ఈ గందరగోళం కూడా అంతా వచ్చి. దానికి స్టేట్మెంట్ ఇస్తాడు శ్రీకృష్ణుడు, సకాలైన మాత యోగో నష్ట. సైన్స్ అంటేనే అర్థము యోగో నష్ట. మొత్తము సైంటిఫిక్ ఎడ్యుకేషన్ దీని మీదే ఆధారపడింది. నష్ట డాల్టన్ అనేటటువంటి వాడు పరమాణు గురించి చెప్తూ పరమాణువు నశింపబడదు అని చెప్పాడు.
ఇట్ కెనాట్ బి డివైడెడ్, ముక్క ముక్కలు చేయలేము, ఇది ఫండమెంటల్, అంతకంటే చిన్న కణానికి వెళ్ళలేము అని చెప్పాడు. సైన్స్లో అది చాలా గొప్ప థియరీగా, ఈనాటికి కూడా అనేక కెమికల్ రియాక్షన్స్కి అదే థియరీ బేసిస్. డాల్టన్ పరమాణు థియరీ తప్పు కాదు, ఏమైంది దాన్ని మోడిఫై చేయాల్సి వస్తుంది. మోడిఫికేషన్ తప్పుకి తేడా అర్థమవుతుందా మీకు? మోడిఫై చేయటం అంటే బేసిస్ పోదు, దాని మీదే ఇంకో కొత్త ఆలోచన విధానం సూపర్ ఇంపోజ్ అవుతుంది. తర్వాత ఏం చెప్పబడింది కాదండి, ఇట్ ఈజ్ డివిజిబుల్. ఏది పరమాణు గురించి చెప్తున్నాను నేను అని చెప్పారు. అది ఒకడు చెప్పలే, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అది ఒకళ్ళ ద్వారా రాదు. అది చాలా మంది రకరకాలైనటువంటి ప్రయోగాలు పృథ్వీ మీద వేరే వేరే ప్రాంతంలో ఒకళ్ళకి తెలియకుండా చేశారు. ఆ ప్రయోగాలు జరుగుతున్నప్పుడు సైన్స్లో ఫలానా వాడు జర్మనీలో ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, ఇంగ్లాండ్లో ఫలానా వాడు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అని తెలియదు. ఇప్పుడు మనం ఒక చోట కూర్చుని పుస్తకాలు రాసి ఆ ఇవల్యూషన్ ఆఫ్ యాటమ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అవన్నీ ఒక చోట జోడిస్తాం మనం. ఏ విధంగా జోడిస్తాము అంటే 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యుగంలో చెప్తాడు, సూత్రే మణిగణ ఇవ. ఒక తాడులో ఎలాగైతే ఉపయోగకరమైనటువంటి మనకి అవసరమైనటువంటి మణులను మనం గుర్తుతామో ఆ సూత్రము అది అక్కడ ఇంపార్టెంట్ వర్డ్. సూత్రము అంటే తాడు అని అర్థం, ఫార్ములా అని కూడా అర్థం. సూత్రము అనేది సాంస్క్రిట్లో ఫార్ములాకి కూడా వర్తిస్తుంది. చేత కొన్ని ఫార్ములాస్, అంటే ఫార్ములాస్ అంటే అర్థం ఏంటి, అందరూ చెప్పినటువంటి జ్ఞానాన్ని ఒక చోట క్రోధీకరించుకుని దాన్ని ఉపయోగపడేమైంది ఒక నియమంగా మార్చుకుంటే దాన్ని ఫార్ములా అంటాం. ఆ ఫార్ములా ఎవరు కనిపెట్టింది కాదు, అది ప్రకృతిలో ఉన్నది. మనం ఏం చేస్తున్నామంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ఫార్ములాని దర్శిస్తాం, చూస్తాం. యాటమ్ గురించి చెప్తూ చెప్తున్నాను నేను, సూర్యుడు గురించి చెప్తూ చెప్తున్నాను నేను, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. మేమని చెప్పుకుంటూ వస్తున్నాను నేను శాశ్వతమైన పరిణామ క్రమము. ఈ మూడు లక్షణాలు దేనికి ఉన్నాయంటే పరిణామ క్రమానికి ఉన్నాయి, మీకు నాకు కాదు. పరిణామ క్రమానికి మూడు నియమాలు ఉన్నాయి, శాశ్వతమైన. మీరు చెప్పాలా మరి క్లాస్ ఏది అని చెప్పాలి, ఎందుకంటే అర్థం అవటం పెద్ద కష్టం కాదు ఇది. కానీ ఇది మీ బుర్రలో దూరిపోయి దీన్ని ఇదే విధంగా ప్రజెంట్ చేయాలి అంటే చాలా అవగాహన ఉండాలి. అది క్లాస్ రూమ్స్లో టీచ్ చేస్తారు, అది స్టార్ట్ చేస్తున్నాం మనం ఈ గురు పూర్ణిమకి. స్పిరిచువల్ ఎడ్యుకేషన్, దీన్ని బట్టి మీకేమర్థమవుతుందంటే ఇది మొత్తం ఈనాడు సైన్స్ పేరుతో ఏం చదవబడుతుందో దానన్నిటికీ ఇదే ఆధారం అని మీకు అర్థమవుతుంది. అంటే ఇది ఎంత గొప్ప సైన్స్ మీకు అర్థమవుతుంది కనుక ఇది తెలిసిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఈ విద్యకు ఇంకో లక్షణం చెప్పారు ఈ యోగ విద్యకి, ఈ పరిణామ క్రమానికి, ఏది తెలిస్తే అన్నీ తెలిసిపోతాయో. Knowing which, everything is known. ఏది తెలిస్తే అన్ని తెలుస్తాయో ఆ విద్య నువ్వు నేర్చుకున్నావా నచికేతుడా శ్వేతకేతుడా? కేతు అనేటటువంటి పదం ఈ రెండు పేర్లలోనూ ఉన్నాయి, నచికేతుడా శ్వేతకేతుడా అని. అది తర్వాత చూద్దాం. ఇంకేంటి మొదటి క్లాస్లోనే మీరు చాలా విషయాలు డంపు చేసేస్తే ఆటోమేటిక్గా నేను మీరందరూ రెండో క్లాస్కి రారు, నేనే రావద్దనక్కర్లే. అంటే ఆ పరిస్థితి రాకుండా ఎడిట్ చేసుకుంటున్నాను నేను చెప్పిన పాయింట్స్ గుర్తుందా? శాశ్వతమైన అంటే కొంచెం మీకు కామన్ సెన్స్ అండి, ఇన్నర్ విజన్ అంటే. అలాంటి కేంద్రం మీలో ఏదైనా ఉందా అని పట్టుకోవటమే ఈ విద్య రహస్యము అని అర్థమైపోతుంది మీకు. అంతే కదా, ప్రకృతి యొక్క నయమో ఇది అన్నా, సృష్టి యొక్క నియమం అదే అంటున్నా. ఇంకా ప్రపంచంలో ఏది ఉన్నా ఒక పరమాణువు దగ్గర నుంచి సూర్యుడు వరకు, సూర్యుడు వరకే వెళ్ళి ఎందుకు ఆగుతున్నా ఉందంటే నేను తర్వాత చెప్తాను, ఈ క్లాస్ లో చెప్తాను. కానీ హీఈస్ అవర్ ఫైనల్ గోల్. సూర్యుడిని మించి యోగ విద్యని అవగాహన చేసుకునేటటువంటి ఋషులు మొన్న మొన్నటి వరకు రాలేదు, కానీ ఈ కాలంలో ఉన్నారు. అందుకు ఈ విద్య మళ్ళీ ప్రాణం పూసుకోవలసినటువంటి అవసరం వస్తుంది. అందువల్ల ఇదివరకు వేద సాంప్రదాయంలో ఇదివరకు ఋషులు చెప్పినటువంటి విజ్ఞానాన్ని ఈనాడు ప్రపంచం తెలుసుకోబోతున్నది. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు న్యాచురల్ గా ఇదివరకు మనుషుల కంటే చాలా గొప్పవాళ్ళు అవుతారు కనుక సుప్రా మెంటల్ రేస్ అన్నాడు అరవిందో వాటిని. మీరు ఈనాడు ఇప్పుడు పుట్టి ఉన్నారు కనుక ఖచ్చితంగా మీరు కూడా సుప్రా మెంటల్ రేస్ లోని భాగాలే. నేర్చుకుంటారా నేర్చుకోరా అది వేరే విషయం, కానీ మీకు అర్హత గ్యారంటీగా ఉంది ప్రకృతిలో. అంచేత ఈ విద్య నేర్చుకోవటానికి ఎవరెవరు చదువుకున్న వాళ్ళ చదువు రాని వాళ్ళ ముసలాళ్ళ చిన్నవాళ్ళ పిల్లవాళ్ళ ఏమీ లేదు. ఒకటే ఒక కారణం, ఒకే ఒక టెస్ట్, ఒకే ఒక అర్హత మీకు ఉండాలి. ఆ ఈ శాస్త్రం నేర్చుకోవటానికి మీకు ఉండవలసినటువంటి అర్హత ఏమిటి అంటే మీరు ఊపిరి పీల్చుకుంటూ ఉండాలి. ఊపిరి పీల్చుకుంటూ ఉండాలి అంటే అర్థం ఏంటి, ఇట్ షుడ్ బి అలైవ్. మీరు బతికున్నారు అని మీకు నమ్మకం ఉంటే ఈ విద్య మాత్రమే నేర్చుకోవటానికి బతకాలి అనేది కూడా దాని వెనకాతల యాడ్ అవుతుంది. ఇంకేంటి, ఇంతకంటే ఉత్కృష్టమైనటువంటి విద్య లేదు. ఇప్పుడు యూనివర్సిటీలో చెప్పబట్టం లేదు, అది వేరే విషయం. సకాలైన మాత యోగం అనేది చెప్పడం వేరే విషయం. కానీ తెలుసుకున్నాక అంత గొప్ప యోగ విద్య ఉన్నది, ప్రకృతిని శాసించగలిగేటటువంటి విద్య ఉన్నది, మిమ్మల్ని అమరులు చేసేటటువంటి విద్య ఉన్నది అని తెలిసిన తర్వాత మీకు ఆ విద్య మీద యావ లేకపోతే మీరు ఈ క్లాస్కి అనర్హులు. నేను చెప్పాను కదా మొదట మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాక చెక్క పెడతానని. అమృతస్య పుత్రః, మీకు చావు లేదు, సిద్ధిసాయి కాదు, చిరంజీవులైనటువంటి ఆ ఏడుగురు. ఇంత మా శ్లోకం ఈ ఏడుగురు మాత్రమే చిరంజీవులు కారు, మీరు కూడా చిరంజీవులే. కానీ మీరు చిరంజీవులు అనేటటువంటి స్మృతి పోయింది మీకు, యువర్ ఫర్గాటెన్ ఇట్. అంచేత ఈ మొత్తము యోగ విద్య రీగైనింగ్ మెమరీయే తప్ప మీరు కొత్తగా ఏది నేర్చుకునేది కాదు. అంచేత ఇది శాశ్వతమైనది. ఇది రకాల కొత్తగా మేము నేర్చుకునేది ఏం లేదు, అది ఎప్పుడు ఉన్నదే ఈ యోగ విద్య. రెండోది ఏంటి, నేర్చుకున్న ప్రతివాడు వాడు ఆ స్థితికి వెళ్ళిన తర్వాత భలే ఆనందంగా ఫీల్ అవుతాడు. వాడి వాడికి ప్రతిరోజు వాడికి ఆ కొత్తతనం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇది నిత్య నూతనమైనటువంటి విషయం. కానీ ఇది నువ్వు మొదటిసారి తెలుసుకుంటున్నావా? సనాతన కాలంలో చాలా మంది ఋషులు దీన్ని తెలుసుకున్నారు. అంటే యోగ విద్య కూడా ఈ మూడు కండిషన్స్ వస్తాయి, శాశ్వతమైనది, సనాతనమైనది, నిత్య నూతనం. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, అది మీకు చెప్తే అది కాంది మీకు ఉపయోగపడదు. యోగ విద్యలో భాగం కాదు, ఉపయోగపడుతుంది నేనన్ను, యోగ విద్యలో భాగం కాదు. ఈ యోగ విద్య నేర్చుకోవటానికి ఆటము సూర్యుడు గురించి చెప్పుకుంటూ మధ్యన నేను మళ్ళీ డైవర్ట్ అయ్యాను మీకు విషయం అవగాహన అవటానికి. ఏం చెప్తున్నాను నేను, యోగు సకాలే నమాత యోగో నష్ట పరందప, కాల పరిణామ క్రమంలో ఈ యోగము నష్టమైపోయినది. నష్టమైపోయినది అని మనం చదువుతున్నప్పుడు, మన దృష్టికోణంతో చదువుతున్నప్పుడు మనకి ఏమని అనిపిస్తుంది అంటే ఆ యోగ విద్య నాశనం అయిపోయింది కాబోదు, మళ్ళీ దాన్ని మనం ఏదో పునరుద్ధరించాలి కాబోదు. పరిణామ క్రమం యొక్క సహజమైనటువంటి లక్షణం ఏంటంటే బ్రహ్మ విశ్వ మహేశ్వర స్వరూపము. అంటే ప్రతి దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక గ్రోత్ ఉంటుంది, ఆ గ్రోత్లోనే స్టెబిలిటీ ఉంటుంది, దాని తర్వాత ఖచ్చితంగా నాశనం అయిపోతూ ఉంటుంది. దీన్ని ఎవడో ఆపలేడు. అజోపిష్టం అవ్యయాత్మ భూతానామీశరోపిషన్ మూడు చెప్తాడు అక్కడ. అజోపిషన్ నాశరహితుడు అయినప్పటికీ అవ్యయాత్మ క్షయరహితుడు అయినప్పటికీ భూతానామీశరోపిషన్ ఈడెన్లో అండ్ ద మాస్టర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఈ పంచతత్వానికి నేను అధిపతి అయినప్పటికీ సంభవామి ఆత్మమాయ. ఇది ఎవరు చెప్పారు? నీ గురించి చెప్పారు. మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి, శ్రీకృష్ణుడు గొప్పవాడు అవుతే నీకు నాకు ఏంటి లాభం? వాడు చాలా గొప్పవాడు. వాడి శ్రీకృష్ణుడు జగద్గురు ఎందుకు అంటే నేను ఎంత గొప్పవాడు, మీరు కూడా అంతే గొప్పవాళ్ళు. నేను దాన్ని తెలుసుకున్నాను, మీరు తెలుసుకోలేదు, అంతే. అంచేత ఫండమెంటల్ గా మీరు గుర్తుంచుకుని మనం స్టార్ట్ అవ్వాల్సింది ఏంటి అంటే, మీరు ఏ లక్ష్యాన్ని పొందటానికి, ఏ అద్భుతమైనటువంటి స్థితిని పొందటానికి మీరు ప్రయత్నిస్తున్నారో, యుఆర్ ఆల్రెడీ దట్. అది ఎప్పుడు మీరు మనసులో బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకోవాలి. మీరు ఏదో సాధన చేసి కొత్తది ఏదో పొందటానికి ప్రయత్నించాం మనం. దేంటి చేస్తాం మనం? అద్భుతమైనటువంటి రాయి, మిథిలాంగు అని పేరు విని ఉంటారు మీరు. చాలా అద్భుతమైనటువంటి ఏమంటారు దాన్ని, కల్చర్ మూర్తి, మూర్తి కాదు శిల్పి. మళ్ళీ అంత గొప్ప శిల్పి రాలే, అంత గొప్ప శిల్పి. ఆ గొప్ప శిల్పికి వర్జిన్ మేరీ సిలో వేసేసిన తర్వాత క్రైస్తం చూసినప్పుడు హౌ షీ ఫెల్ట్, అంత గొప్ప కొడుకు. అట్లా క్రైస్త చాలా ఫేమస్ అయిపోయాడు. సిలో వేసింది ఎందుకు అంటే ఫేమస్ అవటం వల్లే. ఫేమస్ అయి ఉండకపోతే అసలు ఆయన సిలో వేసి ఉండేవారు కాదు. ఈ విద్య నేర్పడానికి రాజాధిరాజులు అవుతారు మీరు. ఈ విద్య నేర్చుకున్నవాడు ఆత్మరాజ్య సామ్రాజ్య పద్ధతి అవుతారు. అంటే అప్పుడు ఉన్నటువంటి ఎంపైర్లు ఏదో రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మరాజ్యం గురించి అందరూ అయిపోతారట అని చెప్తారు. అంటే రివోల్ట్, వీళ్ళు రివోల్ట్స్ కాంతి తెస్తున్నాడేమో, మా రాజ్యం పోతుందేమో అనుకుని యూనివర్సిటీ వేస్తాడు. సిలువేసింది అందుకు క్రైస్తవులు. ఇప్పుడు కూడా మీరందరూ ఆత్మరాజ్య స్థాపకులు అయిపోతారు, ఇదంతా అయిపోతారు, మీరు కూడా కుర్చీలో కూర్చుంటారు అని చెప్పాను అనుకోండి. ఆ కుర్చీలో కూర్చుంటారు అని మాత్రమే విన్నాడు అనుకోండి వచ్చేసి నేర్చుకో ప్రైమ్ మినిస్టర్ వాడికి దండకు వస్తున్నా, ఏదో రివల్యూషన్ స్టార్ట్ చేస్తాడు, ఇంతమందిని కూర్చోబెట్టుకున్నాడు ఇక్కడ. అదే జరిగింది అక్కడ క్రైస్తవులు సిలువ వేసుకున్నప్పుడు. కానీ ఆ క్రైస్త్ కూడా ఈ సామ్రాజ్యం గురించే మాట్లాడాడు, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మనము ఆ సామ్రాజ్యం గురించే మాట్లాడుతున్నాం. అంతేత మతాలు పేర్లు ఏవైనా యోగ విద్య ఒకటే, ఎవడు చెప్పినా అది వేరువేరుగా ఏం లేదు. పదాలు మారవచ్చు కానీ భావం మారలేదు. కానీ తేడాలు ఎక్కడొస్తాయి? సఖా లేని మాట అయోగం నిష్టపరం తప్ప అని డాల్టన్ అటర్నీ ఇండివిజువల్ అన్నాడు. దాని తర్వాత కొన్ని ప్రయోగాలు చేశారు వేరు వేరు ప్రాంతాల్లో. రూదర్ఫోర్డ్ బెక్వెరెల్ జర్మనీలో, రూదర్ఫోర్డ్ ఇంగ్లాండ్లో. కెమిస్ట్రీ చెప్పదలుచుకోలేదు నేను, అది చెప్తే నాకు కెమిస్ట్రీలోకి వెళ్ళిపోతాను నేను. కానీ ఇది ఎందుకు ఆ పేర్లు చెప్తున్నాను అంటే, వీళ్ళు ఈ ప్రయోగాలు చేస్తున్నప్పుడు వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి మార్పు వైజ్ఞానిక రంగంలో తెచ్చి ఆ శాస్త్రానికి ఒక కొత్త రూపం ఇవ్వబోతున్నారని వాళ్ళకి తెలియదు. ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళని. ఆ ప్రయోగాలన్నీ ఒక చోట చేరినప్పుడు మనుషులకు ఏమర్థమయ్యాయంటే, మనం తప్ప ఆలోచిస్తున్నామేమో. పరమాణువు ఇండివిజువల్ అవిభాజ్యము కాదు, భాజ్యమే. అందులో మళ్ళీ మూడు భాగాలు వస్తాయి, న్యూక్లియస్, ప్రోటాన్, ఎలక్ట్రాన్. ఈ మూడు అనేది ప్రకృతిలో రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకు ఇది చెప్పేది, ఎక్కడైనా సరే ఈ మూడు వస్తూ ఉంటాయి. ఈ మూడు శక్తులు అన్నది మీరు గుర్తుంచుకోండి. వీఆర్ డీలింగ్ విత్ ఎనర్జీ. మూడు రకాలైనటువంటి శక్తులు ప్రపంచంలో ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. ఆ శక్తిని గురించి అవగాహనే యోగ విద్య. అది మీకు అర్థమవాలి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర, ఈ మూడు శక్తులు ఏం చేస్తూ ఉంటాయి? ఆ పరబ్రహ్మ ఈ సృష్టిని ఎలా సృష్టిస్తున్నాడో, మీరు కూడా ఈ సృష్టిని సృష్టించడానికి కావలసినటువంటి శక్తి లభిస్తుంది. ఒక భగవంతుడికే కాదు, మీకు కూడా ఆ శక్తి లభిస్తుంది. అంటే వీఆర్ డీలింగ్ విత్ ఎనర్జీ, శక్తితో మనం ఆడుకుంటున్నాం, శక్తితో చెలగాటాలు ఆడుకుంటున్నాం మనం అన్నది మీకు అర్థం అవ్వాలి. కానీ ఎప్పుడైతే శక్తి అనేటటువంటి పదం మనం వాడుతామో డేంజర్ ఉంటుంది. అందులో మామూలుగా ఏదో చిన్న హరికల్ లాంటిదో ఏదో వెలిగిస్తే అంత డేంజర్ లేదు, నిప్పుకున్న డేంజర్ ఉంది. కానీ ఎలక్ట్రిక్ వైర్, ఎలక్ట్రిక్ కరెంట్స్ పెట్టుకునేసరికి చాలా డేంజర్. యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. మామూలుగా బొగ్గులు వాటితో వంట అది చేస్తూ ఉంటే పెద్ద డేంజర్ లేదు, గ్యాస్ పొయ్యితో చేస్తే ఖచ్చితంగా డేంజర్. కానీ ఎలక్ట్రిసిటీ వాడితే డేంజర్ కనుక మేము మా ఇంటికి కరెంటు పెట్టించలేదు అని ఎవడో అన్నాడు అనుకోండి, వాడి మీద మీ చూపు ఎలా ఉంటుంది? వాడి మీద మీరు ఎంత జాలి పడతాడు, ఎంత అమ్మాయికి డేంజర్ దా? కానీ డేంజర్ కాదా? ఇది డేంజర్. కానీ 1974లో ఆంధ్ర ఎడ్యుకేషన్ ఎప్పుడు 74లో జరిగిన 71లో ఒకసారి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ జరుగుతున్న గందరగోళంలో తిరుపతి రావాల్సి వచ్చినప్పుడు మా ఫాదర్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్త అయినండి, సైన్స్ చదివినటువంటి వ్యక్తి ఎంత అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉంటాడో నా గొప్ప నేను చెప్పుకుంటున్నాను. మళ్ళీ మీరు నన్ను పొగడకపోతే నేనేం చేస్తా, నేనే చెప్పుకోవాలి. ఓకే, మద్రాస్ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి అది ఎడ్యుకేషన్ కదా, అంతా రాకపోకలు అంతా గందరగోళంగా ఉంది. వచ్చాక మా అమ్మ చెప్పింది, ఇలా ఉంటుంది ఎవడో ఇంటికి తిరిగిపోతుంది అక్కడ తెలుసుకుని. అంటే అప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి బతుకుని అనుకునేవాళ్ళు, గ్యాస్ కనెక్షన్ ఇచ్చుకోండి, నేను సిలిండర్ ఇస్తాము, గ్యాస్ తో ఫ్రీ, నేను సిలిండర్ తీసుకుంటే అని వచ్చాడు. నేనేం తీసుకోవటం లేదు, మరి నువ్వు పిహెచ్డీని రాలేదు, అప్పుడు డిగ్రీ చేస్తున్నావు కదా, తీసుకునేదా వద్దా? అమ్మో డేంజర్ వద్దన్నాను, గ్యాస్ సిలిండర్ వద్దు, డేంజర్. ఇప్పుడు ఆ మాట అంటే ఏమంటారు? ఆ భయం, భగవంతుడి మీద మనకి లోపల ఉండేటటువంటి భయము, ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేయకూడదు అనేటటువంటి ఆ సబ్కాన్షియస్ స్టేట్ దేనివల్ల అంటే, మనకి ఎక్కడో లోపల స్మృతి ఉంది, వీఆర్ డీలింగ్ విత్ ఎనర్జీస్ అని. కానీ పూజలు చేస్తున్నప్పుడు, అది చేస్తున్నప్పుడు మీరు ఇది మర్చిపోతున్నారు. అది మీరు మళ్ళీ గుర్తుంచుకోండి, ఆ విషయం మీకు గుర్తుండాలి. శక్తి ధారలతో మీరు చెలగాటాలు ఆడుతున్నారు, ఆడవచ్చు, తప్పేమీ లేదు. ఎలక్ట్రిసిటీతో చెలగాటాలు ఆడటం వల్లే కదా ఈ డిస్కవరీస్ అంతా కూడా. ఫారడే ఎప్పుడో కనిపెట్టిన ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు కనుక ఫారడే వస్తే వాడికి అసలు ఏమీ అర్థం కాదు, ఏంది గందరగోళం అంతా ఎలక్ట్రిసిటీతో అని. కానీ కనిపెట్టింది వాడే, ఎక్కడ తేడా వచ్చింది? ఆ శక్తిని ఉపయోగించుకునేటటువంటి టెక్నాలజీలో తేడా వచ్చింది. యోగ విద్య మారదు, అది శాశ్వతమైనది, సనాతనమైంది, నిత్యనూతనమైంది. కానీ టెక్నాలజీ మారుతుంది, టెక్నాలజీ మారిపోయేసరికి అసలు ఎలక్ట్రిసిటీ పోయింది. ఓ టీవీ కనిపిస్తూ ఉంటుంది, టీవీ కనిపిస్తూ ఉంటే మనకు గుర్తుండదు అది ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుందని. కానీ అది పనిచేయటం ఎలక్ట్రిసిటీతోనే చేస్తుంది, అది సవ్యంగా పనిచేస్తున్నంత వరకు మీకు దాని ఎలక్ట్రిసిటీ గురించి పట్టించవలసిన అవసరం లేదు. ఏదైనా విశేషమైనటువంటి కారణం వల్ల అది ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఇంకా అప్పుడు మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది, టీవీలో ఫాల్ట్ వచ్చిందా, కేబుల్ వాళ్ళలో ఫాల్ట్ వచ్చిందా, అసలు ఎలక్ట్రికల్ సప్లై ఎగిరిపోయిందా. ఇక్కడ ఎలక్ట్రికల్ సప్లై ఎగిరిపోయేటటువంటి పరిస్థితి రాదు. ఎంత పవర్ జనరేషన్ అక్కడ ఫాల్ట్ ఉండదు, సప్లై. పవర్ సప్లైలో ఫాల్ట్ రాదు సృష్టిలో. మూడు నుంచి మూడు ఈ శక్తిధారలు, బ్రహ్మ శక్తిధార, విష్ణు శక్తిధార, మహేశ్వర శక్తిధార, ఈ మూడు కంటిన్యూస్ గా కామన్ గా వర్క్ చేస్తూ ఉంటాయి. వీటిని మనం విలబట్టలేము. మనం అవగాహన చేసుకోవటానికి, మనం ఎక్స్ప్లెయిన్ చేయటానికి నేను ఈ విషయం చెప్తున్నాను, కానీ వీటిని విడగొట్టలేదు. అది గుర్తుంచుకోండి. 3 పాయింట్ ప్లగ్ పెడతాం, న్యూట్రల్ పాజిటివ్ నెగిటివ్ కరెంట్లో మూడుగా కనిపిస్తోంది అది. కానీ మూడు కలిస్తేనే నీకు కరెంట్ ఫ్లో వస్తుంది. ఎందులో ఏ ఒకటి తెగిపోయినా నీకు కరెంట్ రాదు. అందుకే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర అని మనం ఎంత సార్లు వాడిని మూడు ముక్కలు చేసినా పాపం వాడిని, వాడు మూడు ముక్కలు అవడు. వాడు మాత్రం ఎప్పుడు ఒకటిగానే ఉంటాడు. ఆ సింథసిస్ మాత్రం గుర్తుంచుకోండి. శక్తిలో ఈ మూడు శక్తిధారలు, ఆ శక్తిధారల పేర్లు అర్థం చేసుకోండి. క్రియేటివ్ శక్తిధార, సృజనాత్మకమైనటువంటి శక్తిధార, రెండోది ఏంటి రిటెంటివ్. నువ్వు కావాల్సింది ఉంచుకుంటావు, పనికిరాని దాన్ని ఏం చేస్తావు, తర్వాత తీసేస్తావు. ఈ మిథిలాంగో గురించి ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను నేను, కాస్త మీరు గుర్తుంచుకుంటూ ఉండాలి. మీకు గుర్తుందా లేకపోతే నేను మధ్య మీద అడుగుతూ ఉంటా. అది చెప్పలేకపోయారు అనుకోండి, మరి మీరు క్లాస్లో ఉండొచ్చు ఉండకూడదు మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు అది కూడా గుర్తుంచుకోకపోతే నేనేం చేసి నేను గుర్తు చేయాలంటే. కంటిన్యూటీ ఎందుకు చెప్తున్నావు, అది అర్థమవుతూ ఉండాలి మనకి మధ్యలో. జాగ్రత్తగా ఫాలో అవుతే మీరు కన్ఫ్యూజ్ కాదు. అంచేత ఆ విధానం ఏమి చెప్తున్నాను గుర్తుంచుకోండి. ప్రపంచంలో మూడే ఉంటాయి. సృజనాత్మక శక్తిధార, ఆ పాయింట్ శక్తి మీద స్ట్రెస్ చేస్తున్నాను నేను. క్రియేటివ్ ఎనర్జీ, ఈ క్రియేటివ్ ఎనర్జీతో ఎవడైతే సంబంధం పెట్టుకోగలుగుతాడో వాడు సరస్వతి పుత్రుడు అవుతాడు అంటాం మనం. జ్ఞానం వస్తుంది వాడికి, సృజనాత్మకత కదా, ఏదైనా చేయగలుగుతాడు వాడు, సృజించగలుగుతాడు వాడు. దేన్ని సృజించగలుగుతాడు, సృష్టినే సృజించగలుగుతాడు. యు కెన్ క్రియేట్. మళ్ళీ నాకు చిన్న ఉద్యోగం వస్తుందా, మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా అని ఏం లేదు. మీరు కావాలనుకుంటే మీ అమ్మాయికి ఓ 70,000 మంది వరుణ్ణి సృష్టించేసి ఇందులో నువ్వు ఎందుకో తల్లి అని చెప్పగలగాలి ఈ విద్య తెలిసాక. అంతే తప్ప మా అమ్మాయి పెళ్ళి అవుతుందా అవుదా అని అడగకూడదు. అడిగాడంటే వాడికి స్పిరిచువలిజం అర్థం కాలే, దాని పవర్ అర్థం కాలే. గురువులకి ఈ శక్తి ఉంటుంది అని చెప్పటానికి కృష్ణుడి యొక్క జీవిత చరిత్ర మనం ఫండమెంటల్ గా తీసుకుందాం. ప్రతి గురువు జీవితంలో అవే సంఘటనలు జరుగుతాయన్నది గుర్తుంచుకోండి. ఎందుకంటే కెమిస్ట్రీ చదివితే ఆ సబ్జెక్టే రిపీట్ అవుతుంది, ఫిజిక్స్ చదివితే ఆ సబ్జెక్టే రిపీట్ అవుతుంది. అంటే గురువుల చరిత్రలో ఏ సబ్జెక్ట్ రిపీట్ అవుతుంది, సృష్టి నిర్మాణము, సృష్టిని పరిపాలించటము, అనవసరమైనటువంటి సృష్టిని తీసేయటము అనే శక్తి ప్రతి గురువుకి ఉంటుంది. ఆ శక్తి మీకు ఉన్నది అని గురువులు చెప్తున్నారు. మీరేదో చేతగానే వాడు, మేము ఒక్కడే చాలా గొప్పవాడం అనుకోవద్దు. మీరు యు ఆర్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ దట్. అది చెప్తూ ఇటలీకి వెళ్దాం మనం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళు కూడా ఇటలీ దేశం లీడర్స్. అంచేత ఇటలీ గురించి మాట్లాడుకుందాం. మిథిలాండ్ పాలరాయి, ముఖ్యంగా ఇటాలియన్ మార్బుల్కి చాలా విలువ ఉంటుంది. ఆయన ఒక శిల్పం చెక్కుదాం అనుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న అనమాట, ఇంకా స్టార్ట్ అవుతున్నాను నేను మెమరీకి. ఏ శిల్పం చెక్కుదాం అనుకున్నాడు, అది అంటే సిలువ వేసేసిన తర్వాత ఆమె తల్లి ఉండే వర్జిన్ లేడి. ఆమె ఏం బాధపడి ఉంటుంది, ఎలా బాధపడి ఉంటుంది, అది అతను శిల్పం చూపిద్దాం అనుకున్నాడు. దానికి మరి పాలరాయి కావాలి. మరి అంత అద్భుతమైన కళాఖండం చేయాలంటే ఏ పాలరాయితోనైనా సరిపోతుందా? ఇటాలియన్ దాని నుంచి చాలా అద్భుతమైన పాలరాయి. అది వెతకటానికి ఆయన డిసైడ్ వచ్చి 5 సంవత్సరాలు పట్టింది. దానికి తగిన పాలరాయి ఇదంతా మీ సాధనలో మీకు ఉపయోగపడే సూత్రాలే. అందుకు ఇది చెప్పేది, అంచేత ఒక అద్భుతమైనటువంటి దివ్యశక్తికి మీ శరీరాలు ఇంద్రియభూతమై అర్ధలోకి శక్తిధారలు దిగాలి అంటే మీ శరీరాన్ని మీరేం చేసుకోవాలి? మీ శరీరాన్ని మార్చుకోకుండా ఆ దివ్యత్వం మీలోకి అవతరించాలి అంటే రాదు. వచ్చిన ఇందుకు ఆయన అంత అద్భుతమైన పాలరాయిని ఎత్తుకున్నాడు, అది కొడుతున్నప్పుడు పాడైపోతే అంతా వేస్ట్ కదా. ఇంకేత మీరు సాధన చేయకుండా, సాధన ఎందుకు? మీలో ఆ దైవత్వం ఉందని అని చెప్తూనే ఉన్నారు. సాధన ఎందుకు అంటే ఆ దైవత్వం ప్రకటీకృతం అవటానికి తగినట్టు మీ శరీరాన్ని మారాలి. అదే రాయి తీసుకొచ్చి పడేశాడు. ఆ రాయిలో రాయి అది ఏమీ లేదు, అక్కడ అందులోంచి ఆ కళాఖండాన్ని ఆయన తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? రాయికి ఏం కలిపాడు ఆయన? ఏం కలపం, తీసేస్తాం. తీసేస్తే ఆ కళాఖండం అందులో ఉంది. ఈయన కొత్తగా ఆ కళాఖండాన్ని అందులో చూపాడా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మార్బుల్ తెచ్చాడు ఆయన, అర్థమవుతుందా మీకు అందరికీ? ఒక శిలాఖండం తయారు చేద్దాం అనుకున్నాడు. ఇప్పటికీ కూడా అది చాలా అద్భుతమైన శిలాఖండం. చాలా సార్లు అది టీవీలో చూపిస్తూ ఉంటాడు, ముఖ్యంగా డిస్కవరీ ఛానల్లో చాలా సార్లు చూశాను నేను. ఆ తల్లి కూర్చొని ఉంటుంది, ఒంట్లో ఆ క్రైస్త పడుకుని ఉంటాడు. అది చూస్తే మీకు తెలుస్తుంది అది ఎంత మిమ్మల్ని మెటమార్ఫైజ్ చేస్తుందో, అంత అద్భుతంగా చెప్పాడు దాన్ని. కానీ చెక్కటంలో చిలిపి చెక్కాడు అని మీరు అంటున్నారు తప్ప చెక్కలేదు ఆయన, ఉన్నదాన్ని చూపించాడు. ఆ కళాఖండం అక్కడే ఉంది, అందులోనే ఉంది. కానీ అది ఆయన దర్శించగలిగాడు. దర్శించి ఏం చేయగలిగాడు? ఆ కళాఖండాన్ని కప్పుతూ ఉన్నటువంటి దాన్ని తీసేసాడు. ఆ రాయిలో ఆ కళాఖండం ఉంది కదా, ఆ కళాఖండాన్ని ప్రకటీకృతం చేశాడు. కళాఖండం అక్కడ ఉంది, అది ఆయన చూడగలిగాడు, మనం చూడలేకపోతున్నాం. మంత్రద్రష్ట ఋషులు అంటే అది చూడగలిగాడు. భారతదేశంలో మన ఆరు చక్రాలకి సంబంధించిన దృష్టి గురించి సందర్శనాలు అని ఒక విశేషమైనటువంటి వ్యవస్థ ఉంది. హౌ టు సీ, హౌ టు విజన్, సద్దర్శనాలంటే అది. ఆ సద్దర్శనాలని బట్టి కొట్టి దాని మీద చర్చించుకుంటారే తప్ప మీ జీవితాలలో ఆ సద్దర్శనాలని ఉపయోగించుకుని ఆ భగవత్ శక్తికి అడ్డు తగులుతూ ఉన్నటువంటి దాన్ని తీసి వేసుకోవడానికి ప్రయత్నించరు. నాశనమైంది ఆ విధంగా సద్దర్శనాలు నాశనమైంది. అంతేత ఇప్పుడు ఆ కళాఖండాన్ని సృజించటానికి ఆయన చేసింది ఏంటి? మహాశక్తి శివుణ్ణి ఉపయోగించుకున్నాడు. ఎలాగా? పనికిరాని దాన్ని. అంతేత చూశాడు ఏంటి మనసులో ఉంది, శిల్పాన్ని తయారు చేయాలి బ్రహ్మ. ఆ బ్రహ్మకి ఎవడు సహాయపడాలి? శివుడు సహాయపడాలి. అంటే ఏంటి, అనవసరమైంది లయకారకుడు అంటే దాన్ని తీసి వారేస్తాడు. చివరికి ఏం మిగిలింది? ఆ శిల్పం అలా మిగిలిపోయింది, పాడవదు, ఏమీ అవ్వదు, విష్ణు. అంటే ఆ కళాఖండం తయారు చేయాలంటే ఈ మూడు అవసరం అయ్యాయి కదా, బ్రహ్మ విష్ణు. అదే అర్థం చేసుకోండి. కళాఖండం గురించి ఎందుకు మాట్లాడతాను అంటే యాక్చువల్గా మీరు అదే పని చేసుకోవాలి. మీ జీవితంలో ఇదే ప్రక్రియని మీరు చూడాలి. అంటే మొట్టమొదట మీకు చాలా క్లియర్ కట్ బ్రాహ్మీ శక్తి పనిచేస్తూ ఉండాలి. వాట్ డి యూ వాంట్ టు బికమ్? మీరు ఏమి కావాలనుకున్నారు? నువ్వు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది, అందులో డౌట్ లేదు. మరి మేము ఏమనుకున్నా జరిగిపోతుందా? జరుగుతుంది. జగద్గురు చరిత్రలో ఇది ఎలా ఉన్నదో చూసుకోండి. మీరు అది చెప్తూ ఈ విషయాన్ని చెప్తున్నాను. మీకు కంటిన్యూటీ అర్థమవుతుంది కదా, థాట్లో కన్ఫ్యూజన్ లేదుగా. బ్రహ్మకి డౌట్ వచ్చింది కదా, ఈయనేదో జగద్గురువుట, చూస్తూ ఉంటే లక్షణాలు ఏమీ కనిపించడం లేదు, ఆడుకుంటున్నాడు, చదువు సంధ్యాయం లేదు, కొని ఏం చేసుకో దానికో ప్రిపేర్ అవుతున్నాడా అంటే అది లేదు. ఎవరితో ఆడుకుంటున్నాడు అంటే చదువు సంధ్యాలని పశువుల కాపులతో ఆడుకుంటున్నాడు. ఈయన జగద్గురు ఎలా అవుతాడు? ఇదే టెస్ట్ నేను మీకు పెట్టబోతున్నా త్వరలో. ఇవాళ పెట్టాను నిండా ఆ టెస్ట్. మీరు చేయగలిగే స్థితికి వచ్చారు అన్నాక ఆ టెస్ట్ పెడతా. ఏం చేశాడు ఈయన? ఒకరోజు ఆహారం అంతా వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళంటే ఆ పిల్లలందరూ కూడా ఆ పశువుల కాపులు ఏమంటాడు అని గోపాలకుడు వాళ్ళందరూ కూడా పిల్లలు సద్దన్నం అది తీసుకుని వచ్చుకునేవారు. మధ్యాహ్నం పూట తినే టైం అయినప్పుడు ఏం చేశారంటే అందరూ కలిపేసుకుని ఒకళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఆ రోజు శ్రీకృష్ణుడికి డిస్ట్రిబ్యూషన్ ఛాన్స్, అంటే ఎవడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తాడో వాడు చివరి తింటాడనమాట, మిగతా వాళ్ళకి పడతాడు. సరే ఆయన అందరికీ పెట్టేశాడు. కడుక్కోవటానికి యమునాథ దగ్గరికి వెళ్ళాడు. కాస్త పక్కకి బ్రహ్మగారు ఏం చేశారు? వీళ్ళందరినీ మా ఇంటి చేశారు. ఒక్క పందని ఆవుల్ని దూడల్ని పిల్లల్ని అందరినీ మా ఇంటి చేశారు. శ్రీకృష్ణుడు వచ్చేసరికి ఎవరూ లేడు అక్కడ. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి కథ. మీరు ఆచరించి చేయగలగాలి మీరు. ఈ ఐదేళ్ళు అయిన తర్వాత ఈ ఎబిలిటీ మీకు రావాలి. ఎబిలిటీ రాలేదు అంటే నేను మీకు చెప్పలేకపోయాను అన్నమాట ఈ విషయాన్ని. అర్థమైపోయింది కృష్ణుడికి. నేను మాట్లాడలేదు ఇలా. బ్రహ్మగారిని సరే వాయి లోకంలో వాళ్ళని దాచడానికి వెళ్ళాడు. బ్రహ్మగారికి అలా వెళ్ళి ఇలా వస్తాడు. కానీ అదే టైం మన టైం సీక్వెన్స్లో ఓ సంవత్సరం అయిపోయింది. బ్రహ్మగారికి అది గుర్తు లేదు. ఆయన టైం సెన్స్, ఆయన టైం సెన్స్లో ఆయన చేశాడు. దాస్తే ఏం చేస్తాడు కృష్ణుడు చూద్దామని కృష్ణుడు ఏం చేశాడు? ఆవులు తనే అయిపోయాడు, ఆవు దూడలు తనే అయిపోయాడు, ఆ పిల్లలు తనే అయిపోయాడు, వెళ్ళిపోయాడు ఇంటికి. అలా ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఒక సంవత్సరం పాటు జరిగింది. కృష్ణుడు ఒక్కడే అన్ని రూపాలు, మీతానందని బ్రహ్మ తీసుకుపోయాడు. తల్లిదండ్రులకు అనుమానం రావాలి కదా, మా పిల్లవాళ్ళు ఏదో మార్పు వచ్చిందని ఎవరికి అనుమానం రాలేదు. ఆవులు ఆవు దూడలు పెంచే వాళ్ళకి దే కెన్ ఐడెంటిఫై మా ఆవు ఏది వాళ్ళకి తేడా రాలే. కానీ ఒకటే తేడా అందరిలోనూ వచ్చింది ఏంటంటే అనంతమైనటువంటి ఆనంద సాగరంలో తేలేదు ఆ సంవత్సరం పాటు అందరూ. కానీ ఆనందంగా ఎందుకుందో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అక్కడ పరిణామ క్రమంలో వచ్చినటువంటి వస్తువు లేదు. అక్కడ అధికమైనటువంటి వస్తుంది జన్మ కర్మచ నేదివ్యం. నా యాక్షన్స్లోనూ నా జన్మలో ఉన్నటువంటి ఆ దివ్యతత్వం ఎవరికి తెలుస్తుందో వాడు యోగి అంటాడు గీతలో. కానీ అది తెలిస్తే కదా ఆనందం, మిగతా వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు చాలా ఆనందంగా కృష్ణుడితో పాటు జీవిస్తున్నారు. ఏ రూపంతో బ్రహ్మగారు వచ్చి చూశారు. చూస్తే ఉంది ఏమీ మార్పులేదు, అంతా జరుగుతూనే ఉంది యాజ్ యూజువల్. అంచేత మీరు ఈ సాధన చేసుకున్నప్పుడు బయట వాళ్ళకి ఏ తేడా రాదు, బయట వాళ్ళకి ఏ తేడా కూడా కనిపించకూడదు. మీరేదో మ్యాజికల్ చేసేసుకున్నారు అంటున్నారు అని తెలియకూడదు. అది కండిషన్. సృష్టికి ప్రతి సృష్టి మీరు చేస్తున్నా మీకు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. అది అదొక అద్భుతమైనటువంటి మ్యాజిక్ ఇక్కడ జరగబోతుంది. దానికి మీరు రెడీ అవ్వాలి, ఆ మ్యాజిక్కి రెడీ అవ్వాలి. దాన్నే గురువు గారు విచారక్రాంతి అన్నారు, అరవిందో సూపర్ మ్యాన్ అన్నాడు, రకరకాల పేర్లతో గురువు గారు ప్రజ్ఞాపుత్రుడు అన్నారు. శ్రీనాథ్ మాట మీరు పేర్లు ఏదైనా పెట్టుకోండి. బ్రాహ్మీ శక్తి. ఇంకా ఏం చేశాడు శ్రీకృష్ణుడు? జరాసంధుడు అతని సాయపడ కాలయవనుడు చిటముఖారు మధుడిని కౌశల్యం చంపేశాక షరతు పెట్టారు వాళ్ళు. నువ్వు కృష్ణుడిని బలరాముడిని మాకు అప్పచెప్పేయండి, మిమ్మల్ని వదిలేస్తాం, నీ మీద మాకేం కోపం లేదు. మధుర వాళ్ళు ఇవ్వాలి, అంత మమ్మల్ని అందరినీ చంపే నువ్వు, కానీ మేము మాత్రం ఇవ్వవు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఆధ్యాత్మికత మీకు వంట పెట్టాలి అంటే మీకు ఆ మానసిక స్థితి ఉందా, మేము చచ్చిపోతే చచ్చిపోతాం తప్ప ఈ విద్యని మేము నేర్చుకోకుండా వదలము. అంటే ఆదిత్య వస్తుంది తప్ప నాకు అన్ని సుఖంగా ఉండాలండి రావాలంటే రాదు. ఇంకంటే ఇట్ ఇస్ అనేది ఆ తపన ఉండాలి మీకు టిల్ డెత్ వి ఫైట్. కానీ మీరు కావాలి వచ్చిన సమాచారం అంటారు కానీ మీరు అమృతత్వం పొందుతారు. అదే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్. మీరు చావటానికైనా రెడీ అయిపోయి ఆ విద్య నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత జరిగేది ఏంటంటే మీరు శ్రద్ధ ఉన్నా ఇంకా చావలేదు, శ్రద్ధ కూడా అది అది కాదు సార్ మీకు చికాకులు అది చాలా ఎక్కువగా ఉండే అనుభవం జీవితం నాకు ఎందుకు అనుకుంటే ఈ విద్య నేర్చుకోకండి. యూ కెనాట్ డై. ఇది నేర్చుకున్న తర్వాత మీరు చచ్చిపోవాలని ఉన్నా కూడా మీరు చావలేదు. నచికేతుడు ఆ విద్య నేర్చుకున్నాడు. కఠోపనిషత్తులో ఆ విద్య ఉంది, పంచాగ్ని విద్య అని పేరు దానికి. ఆ పంచాగ్ని విద్య అంటే మీ ఐదు ఇంద్రియాలే అగ్నులు, మీకు మిమ్మల్ని మండించేది ఐదు ఇంద్రియాలే. అంచేత పంచాగ్ని విద్య అంటే మళ్ళా ఆ పంచాగ్ని విద్య ఎక్కడి నుంచి తెస్తాం సార్? యు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఇట్ సార్. మీరు ఆ పంచాగ్నిలోనే కాలుతున్నారు. ఇప్పుడు కాలకుండా ఉండేటటువంటి విద్య అర్థమవుతాం కదా. ప్రత్యేక కాలయవనుడు జరాసంధుడు మధురాన్ని శృతము చేసి అప్పచెప్పండి కృష్ణుని బలరాముడిని అన్నాడు. అప్పచెప్పం కృష్ణుడు బలరాముడు కూడా 14 మీరు అప్పచెప్పండి అయ్యా బాబు, మేము ఎలాగో అలా తప్పించేసుకుని వచ్చేస్తాను వాడి దగ్గర నుంచి. వాడు నన్ను ఏం చేయలేడు. ఇవ్వం విశ్వకర్మని పిలిచాడు. ఆ రెండో రోజు పిలిచి ఏమన్నాడంటే ద్వారకా నగరం నువ్వు నిర్మించి ద్వారకా నగరం చాలా దూరంగా సముద్ర పొద్దున అప్పుడు మరి దాన్ని గుజరాత్ అనేవాళ్ళు ఏమనేవాడో నాకు తెలియదు కానీ అక్కడ నిర్మించాడు. నిర్మించాక ఇంకో చిన్న పని చేయన్నాడు. ఒక నగరం నిర్మించాలట విశ్వకర్మ, నిర్మించాక కూడా ఒక చిన్న పని చేయన్నాడు. ఏంటంటే మధురలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని ఆఖరికి సాలిపురుగు ఏదైనా ఒక గోడల మీద ఉంటే ఆ సాలిపురుగుతో సహా నువ్వు ట్రాన్స్ఫర్ చేసి అక్కడికి అన్నాడు. మనుషుల్నే కాదు జీవజంతువులన్నిటినీ అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నువ్వు ట్రాన్స్ఫర్ చేసే అన్నాడు. ఇంకో చిన్న పని ఒకటి నగరం నిర్మించాలి, ప్రతి జీవిని ప్రాణిని నువ్వు ద్వారకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సరే సరే చిత్తం చేస్తాం. ఇంకో కండిషన్ ఉందాయా మూడోసారి ఎప్పుడు అది గుర్తుంచుకోండి ఆధ్యాత్మిక జగత్తులు. ఇంకో కండిషన్ ఏంటి అంటే వాళ్ళకి ఏమనిపించాలి అంటే ఆ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి తరతరాలుగా మేము ఇక్కడే జీవిస్తున్నాము, మేము ఎప్పుడు మధురలోనే మేము ఇక్కడే పుట్టాము తరతరాలుగా అంటే వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా ఎక్కడ తిరిగారు అంతా కూడా వాళ్ళు ఇక్కడే వాళ్ళకి తెలియాలి. అది మీకు చేయాలయ్యా లేకపోతే మీరు నన్ను అప్పగించరు. అదంతా ఎక్కడ చేశాడు రాత్రికి రాత్రి చేశాడు. ఆ పవర్ ఏంటో అర్థం చేసుకోండి. ఏ పవర్ గురించి మనం మాట్లాడుతున్నాము వేస్తే ఆ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి అసలు తెలియదు వాళ్ళకి అసలు మేము మధురలో పుట్టాము. అది ఎందుకు చెప్తున్నాం, అదే ట్రాన్స్ఫర్ మీ బ్రెయిన్స్లో కూడా జరగాలి. ఇక్కడ మేము పుట్టాము, మేము భారతదేశంలో పుట్టాము, మేము పిచ్చేవాళ్ళము, మేము వెళ్ళేవాళ్ళము, మాకు ఈ బాధలు ఉన్నాయి, మాకు ఆ బాధలు ఉన్నాయి, ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఇట్ ఈస్ పాసిబుల్. ద టెక్నాలజీ ఈజ్ దేర్. కానీ ఆ టెక్నాలజీ నేర్చుకోవడానికి టైం పడుతుంది. అందుకంటే ఇంకేమే కానీ 5 ఏళ్ళు చాలు సీరియస్గా నేర్చుకుంటే. నేను చెప్పే కదా రోజుకి 4 గంటలు మీరు ఇవ్వగలిగితే ఆ 4 గంటల్లో మీరు ఇదంతా చెప్పకుండా మాకు ఏమని చెప్పారు అంటే ఫలానా గురువు కార్యక్రమాలు చేయి, ఫలానా గురువు కార్యక్రమాలు చేయి అని మీకు చేత చేస్తున్నారు. ఇది నేర్పడానికి గురువులు ఆ సంస్థల్ని పెట్టారు. అది మర్చిపోయారు వాళ్ళు, ప్రతివాడు అది మర్చిపోయారు. సిబివి హ్యాస్ బికమ్ ఇమ్మోర్టల్. సిబివికి చావు లేదు, చచ్చిపోయిన వాళ్ళని అనేకుల్ని బతికించాడు ఆయన. బ్లాబెట్స్కి ఓంకార యొక్క మహిమ సీక్రెట్ డాక్టర్ని చెప్తూ 7 సార్లు నేను చచ్చి బతికాను, ఐఆమ్ ద గ్యారంటీ దట్ ద సౌండ్ ఓమ్ ది నెక్స్ట్ ఇమోషన్ అని రాస్తుంది సీక్రెట్ డాక్టర్. మరి మాకు ఓంకారం వచ్చి కదా మిథిలాంగ్లోనే గుర్తు చేస్తుంది. పనికి రాని చాలా చెత్తా చెదారం మనం శరీరంలో పెట్టుకుని ఉన్నాం. అది ఉన్నంత వరకు అది పనిచేయదు. అది దర్శించాలి అంటే, అమృతత్వాన్ని మీరు దర్శించాలి అంటే మరి ఆ చెత్త చెదాడు వదులుకోవాలి మీరు. అందుకే నష్టో మోహ, ఏంట చెత్త చెదాను అంటే మోహం. మీ శరీరం మీద మోహం, పిల్లల మీద మోహం. మోహం ప్రేమ కాదు, తేడా అర్థం చేసుకోండి. భగవత్ స్వరూపుడు ప్రేమే, ప్రేమ మహిళే. ప్రేమ వదులుకోమని చెప్పలేదు. ప్రేమమైన వాడు ప్రేమ వదులుకోమని ఎలా చెప్తాడు? వదులుకోమనేది ఏంటంటే మోహం. మోహానికి ప్రేమకి తేడా తెలియదు. ఏకైక పుత్రిక సినిమాను చూపిస్తూ ఉంటాడు, ఎంతో ముద్దుగా పెంచుతాడు, ఎవరిలో ప్రేమిస్తుంది. తండ్రి ఏమంటాడు? గడా ఈ ప్రేమ ఏమైందని ఒక్క క్షణంలో అంతవరకు అంతా అంతేదో ప్రేమ కాదు, మోహం. ఎవరి మీద మోహం? నీ మీద మోహమే దాన్ని చూపించుకుంటుంది. ఎందుకంటే అది నీ మాట వినకపోతే నీ మోహం పోయే. ప్రేమ పోదు అలాగా, విన్నా వినకపోయినా అది అలాగే ఉంటుంది. గురువులు ఇన్ని రకాలుగా చెప్పడానికి ప్రయత్నించి నేను చెప్పించాం, మీరు వినలేదు, మీ కర్మ అంటలే, ఏదో విధంగా నీ చేత చేయించి తీరుతారు వాళ్ళు. ఆ దృఢ సంకల్పం ఉంది కనుక గ్యారంటీ ఏంటంటే మనం అందరం అమృతత్వాన్ని పొందుతాం. కానీ ఈ జన్మలో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే పొందిస్తారా మీరు, లేకపోతే ఇంకా గురువుల చేత ముట్టకాయలు ముట్టించుకుని ముట్టడం గ్యారంటీ వాళ్ళు వదలరు. ఎందుకంటే ప్రేమ చదువుతుంది కనుక నష్టో మోహ. కానీ ఎప్పుడైతే ఆ మోహం పోతుందో మీరు నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఇట్ ఈజ్ ఆల్రెడీ డేర్ శృతి లబ్ధవా. మీకు ఆ ఫార్ములాస్ అన్ని తెలిసిపోతాయి మీకు. అందువల్లే కాయగూరులు అమ్ముకునేటటువంటి చివటం అమ్మ ఏ విద్య లేకుండా స్థితికి వెళ్ళగలిగింది. మీకు ఒక స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏమక్కర్లేదు దీనికి. కేవలము ఒక ఆర్తి, ఒక తపన ఉండాలి. ఆ తపన ఉన్నది అన్న దాని నిదర్శనం ఏంటి అంటే మీరు ఈ పని చేయగలగాలి. గురువుల యొక్క పని పరిణామక్రమంలో, పరిణామక్రమంలో ఏ పని చేయాలి అన్నది మీకు నాకు తెలియదు, ఆ గురువులు చెప్తారు. వాళ్ళు చెప్పింది మీరు చేయాలి తప్ప మీకు నచ్చింది మీరు చేశారంటే మీరు వెనకబడిపోతారు. ఖచ్చితంగా మీకు నచ్చింది గురువుల నాలెడ్జ్తో పోల్చలేం మనం, మీరు ఎంత గొప్పగా అనుకున్నా మీ గురించి. అంచేత ఈ ఆరుగురు గురువులు మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల సంస్థలకి ప్రతీకలు. అందువల్ల నేను మిమ్మల్ని ఆవర్తించమని చెప్తున్నాను. ఆ నాలెడ్జ్ తెచ్చుకోండి. అమృతత్వానికి బ్లాబెట్కి ఏ నాలెడ్జ్ చెప్పిందో చదువుకున్నా మీరు అక్కడికే వెళ్తారు. చదివితే కండిషన్ అది. లారీ మార్చే చెప్పినటువంటి క్రియాయోగం ప్రాక్టీస్ చేసినా అక్కడికే వెళ్తారు. సిద్ధిసాయి సత్యసాయి చెప్పినటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ నిష్ఠా సబూరి అలవాటు చేసుకున్నా మీరు అక్కడికే వెళ్తారు. అనేక దారులు సందర్శనాలని చెప్పాను కదా, ఏ విధంగా దర్శించినా మీరు వెళ్ళేది చివరికి అక్కడికే. దాన్ని అవగాహన చేసుకోండి. ఇంకా ఇవాళ చెప్పిన ఆ మూడు పాయింట్స్ గుర్తుంచుకోండి. మొట్టమొదట ఏం చెప్పానంటే దాని తర్వాత మీరు టెస్ట్ పెడతాను, నేను మర్చిపోలే లెక్చరర్ మర్చిపోడమ్మా. ఏం చెప్పదలుచుకున్నాను నాకు చాలా క్లియర్ అవగాహన ఉంది. కానీ నాకు తెలిసి ఈ విద్య గురించి ఇలా చెప్పటం అనేది ఎక్కడా ప్రయత్నాలు జరగటం లేదు కనుక ఖచ్చితంగా మీకు కొన్ని విషయాలు క్లియర్గా ప్రజెంట్ చేయలేకపోయి ఉండవచ్చు. దీని తర్వాత బ్రేక్ ఇచ్చాక టైము కిచెన్ దాని గురించి ఆలోచించిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని రమ్మంటాను, అప్పుడు క్వశ్చన్ చేస్తాను, మీరు అడగండి నన్ను. నేను ఏం చెప్పదలుచుకున్నానో అది చెప్పగలిగాను లేదో మీరు గమనించుకోండి. మొట్టమొదట ఏం చెప్పదలుచుకున్నానంటే యోగం అంటే ఏమిటి, యోగ విద్య అంటే ఏం చెప్పాను నేను. మీకు అందరికీ అర్థమైంది కదా ఈ విషయం. యోగ విద్య అంటే శాశ్వతమైన సనాతనమైన నిత్య నూతనమైనటువంటి విజ్ఞానం. ఈ యోగ విద్య శక్తిధారల గురించి చెప్తుంది, పవర్ గురించి చెప్తుంది. ఎలాంటి పవర్? ఆ పవర్ పేరేంటి? దాన్నే మనం అశ్లోకంలో చెప్పుకుంటాం. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వరు. మరి బ్రహ్మ విష్ణు శివశక్తులు మీలో వస్తే ఏమవుతారు? మీరు పరబ్రహ్మలు అవుతారు. యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ మెయింటైన్ ఇట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఏదైనా సృష్టించవచ్చో అది సృష్టించింది అనంతకాలం వరకు మీరు ఉంచవచ్చు. హిప్నటిజము వాటిలో ఏంటి అంటే హల్లుసినేషన్. మీకు ఒక అది ఉంది అనే భ్రమ కలగజేస్తారు. ఇక్కడ భ్రమ లేదు, అది అలా ఉండిపోతుంది. ప్రకృతిలో బ్రహ్మ సృష్టించింది ఎలా ఉందో నువ్వు సృష్టించింది కూడా అలా ఉండిపోతుంది. మథుర, కాశీ ఇలాగ 7 నగరాలు ఉన్నాయి, అయోధ్య అవన్నీ. ఈ 7 నగరాలు కూడా అలా సృష్టింపబడినవి. అవి ప్రకృతిలోని భాగాలు కాదు, కానీ మీకు ఆ భ్రమ ఉండవు ప్రకృతిలోని భాగాలని. అది భ్రమ వల్ల అది 7 నగరాలు. ఆ 7 అనేటువంటి సంఖ్యకి నేను తర్వాత క్లాస్లో చెప్తాను. నేను ఇవాళ 3 అనే దాని గురించి చెప్పాను. నేను 3 అనేది ఎప్పుడు కూడా మీ 3 వర్తిస్తుంది, అది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా అది దట్ నాలెడ్జ్ ఇస్ ఆల్రెడీ దేర్, ప్రతి చోట ఉంటుంది. దానికి ఇంకో మోడర్న్ వెర్షన్ గా ఏమని చెప్తున్నారంటే, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్చ అంటే సంకల్పం. ఇందాక ఆయన చెప్తున్నారు కదా, ఒక స్టూడెంట్ కి ఫస్ట్ క్లాస్ రావాలండి, ఇచ్చాశక్తి. దానికి జ్ఞానశక్తి తోడ్పడాలి. ఫస్ట్ క్లాస్ రావాలి అంటే దానికి ఏ విషయంలో జ్ఞానం కావాలో ఆ జ్ఞానం వాడు సంపాదించుకోవాలి. దాని తర్వాత ఏంటి, ఆ జ్ఞానాన్ని పేపర్ మీద పెట్టగలగాలి ఎగ్జామినేషన్ లో. క్రియాశక్తిగా దాన్ని చూపించలేకపోతే వాడికి ఉన్నా లాభం లేదు. నేను మా స్టూడెంట్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత జవాబు తెలిసిన స్టూడెంట్ జవాబు ఇవ్వకపోతే, జవాబు తెలియని స్టూడెంట్ జవాబు ఇవ్వకపోతే, నా దృష్టిలో వాళ్ళిద్దరు ఒకటే. క్రియాశక్తి ఉండాలి, ఆచరణ ఉండాలి. ఒక నిమిషం, నేను లెట్ని ఫినిష్, పూర్తి సమీక్షణ అయిపోయాక క్వశ్చన్ చెప్తా, ఖచ్చితంగా చెప్తా. అంచేత నిత్య నూతనమైన శాశ్వతమైన సనాతనమైనటువంటి ఆ విద్య 3 శక్తులుగా ప్రపంచంలోకి వస్తుంది. బ్రాహ్మీ శక్తి, వైష్ణవ శక్తి, శాంభవ్య శక్తి. రకరకాల పేర్లు, పేర్ల గందరగోళంలో పడిపోయి వేరేదేదో అనుకోకండి. ఇంగ్లీష్లో ఎలక్ట్రిసిటీ అంటాం, హిందీలో విద్యుత్ అంటాం, రకరకాల పేర్లు. కానీ పవర్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఏం మారదు. అలా రకరకాల పేర్లతో దాన్ని ఉపయోగించుకునేటప్పుడు ఉపయోగించుకునేటటువంటి దాంతో ఆ పేర్లు మార్చుకుంటూ ఉంటాం. కానీ ఉన్నది మాత్రం ఆ 3. దాని తర్వాత ఏం చెప్పాను నేను మీకు, ఈ విద్య నేర్చుకున్నవాడు మరి చావడు. అది భూమి మీద ఎస్టాబ్లిష్ అయిన డేట్ చాలా స్పష్టంగా ఒక వ్యక్తి చెప్పాడు, మనిషి ఇంకా చావడు. అరవిందో ద డే ఆఫ్ సిద్ధి అని నవంబర్ 24 సత్యసాయిబాబా బర్త్డే ఇయర్ అప్పుడు దిగింది సత్యసాయి బర్త్డే. అది ఎగ్జాక్ట్గా కోరిలేట్ అవుతుంది. మీరు కోరిలేట్ తర్వాత చేసుకుంటే వాట్ ఎవర్ దట్ ఇయర్ ఈజ్, ఆ ఇయర్లో అరవింద చెప్పాడు అమృతత్వం అనేది పృథ్వీ యొక్క కణకణాలలో వ్యాపించి ఉన్నది. మరి నువ్వు అమరుడు అవుతావా అవ్వవా, ఆ విద్య నేర్చుకుంటే అవుతావు, నేర్చుకోకపోతే అవ్వవు. ద సిలబస్ ఇస్ దేర్ కంప్లీట్గా సావిత్రి. శరీరాన్ని మానవమ్మా, ఇంకా వాదిస్తాడు. ఇంకా వాళ్ళ ఆ శరీరంలోనే ఉండదలుచుకుంటూ ఉంటాడు. సాధారణంగా అకల్టిజిల్లో సిద్ధాశ్రమం నేను చెప్తున్నాను కదా, అది ఎందుకు ఆ పేరు ఇప్పుడు బయటకు తీసుకొచ్చి దాన్నే శంబాల అనేది ఆవిడ ఎవరు గ్రావి రకరకాల పేర్లు చదువుతారు. శేఖర్ దీపం అని కొందరు గురువు గారు దాన్ని సిద్ధాశ్రమం అన్నారు. ఇంకా సిద్ధ పురుషులు ఈ విద్యని సిద్ధంగా చేసుకున్న వాళ్ళు ఉండేది. సిద్ధాశ్రమంలో ఒక ఆనవాయితీ, ఆనవాయితీ అది రూల్ ఏం లేదు. అదేంటంటే ఎవడైతే ఏ శరీరంలో ఏ వయస్సులో ఈ అమృతత్వాన్ని పొందాడో ఆ శరీరాన్ని వాళ్ళు అలా ఉంచేసుకుంటారు. ఒక మొమెంటోగా అనమాట. క్రికెట్ లో వాడు వికెట్ ఏదో తీసుకుని సెంచరీ ఏదో కొట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ వికెట్ తీసుకుని దాచుకుంటారు. దాచుకోకపోయినా సెంచరీ ఉంటుంది అక్కడ. అలాగే ఏ శరీరంతో వాళ్ళు ఏ వయస్సులో ఏ రూపురేఖలతో ఈ అమృతత్వాన్ని పొందారో ఆ రూపురేఖలను అలా ఉంచేసుకుంటారు. ఇందుకు పతంజలి యోగ సూత్రాల్లో దీనికి కారణం చెప్పాడు, ఇందుకు ఉంచుకుంటారు. ఎందుకంటే అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం యత్ పదం దర్శితమైన తస్మై శ్రీ గురువే. ఎవడైతే ఈ అఖండ మండలాకార చేతనత్వాన్ని దర్శించాడో వాళ్ళ స్వరూపాన్ని చూసినా మీరు ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఈశ్వర ప్రణిధానం మాకు రావటం లేదండి, సాధనలు మేము చేయలేకపోతున్నామండి అన్న వాళ్ళకి ఋషులు ఇచ్చినటువంటి చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఆ స్థితి పొందిన వాళ్ళు ఏ శరీరంతో ఉన్నప్పుడో ఆ స్థితిని పొందారో మీరు కనుక చూస్తే ఆ శరీరంలో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ లో రెండు వైబ్రేషన్స్ ఉన్నాయి. నశ్వరమైన శరీరంతో స్టార్ట్ చేశారు వాళ్ళు ఆ జన్మలో. ఆ జన్మలోనే వాళ్ళు ఏ స్థితికి వెళ్ళారు, ఈ శరీరం నశనం అవుతుందని చెప్తే ఆ రెండు అక్కడ కలిసి ఉంటాయి. ఆ రూపము మిమ్మల్ని అక్కడే తీసుకెళ్ళిపోతుంది, అందుకనే ఆ రూపాన్ని ఉంచుకుంటారు. మా రూపం చూసి వాళ్ళవన్నో తరింపజేసే కర్మ మాకు లేదు అనుకున్నాడు అనుకో, వదిలేసుకుంటాడు. లేదా ఉద్ధరిస్తామనుకున్నాడు అనుకో, ఉంచుకుంటాడు. కానీ శరీరాన్ని ఉంచుకుంటాడా ఉంచుకోడా అన్నది మళ్ళా వాడి వెళ్ళాడు. కానీ వాడు మాత్రం చావడు, వాడి శరీరం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. పతంజలి యోగ సూత్రాలలో ఆ ట్రయాంగిల్ చూపించు, కనిపిస్తున్న మీకు ఆ ట్రయాంగిల్ స్థితికి వెళ్ళిన వాళ్ళు. ఆ ట్రయాంగిల్ స్థితి ఏమిటి అంటే, ఎడ్యుకేటెడ్ మైండ్ ఉన్నవాళ్ళు. ఈ కాలంలో ఎడ్యుకేటెడ్ మైండ్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మైండ్ గురించి మాట్లాడుతున్నారు, చదువు వచ్చినా రాదా అని నేను అంటలే. ఎడ్యుకేటెడ్ మైండ్ ఉన్నవాళ్ళు ప్రతి వాడు కూడా మాయా శరీరాలను నిర్మించుకోగలడు. మాయా శరీరాలంటే ఏంటంటే, తల్లిదండ్రుల ప్రయోగంతో వచ్చిన శరీరం కాదు, వీడి ఆత్మశక్తితో అది పతంజలి యోగ సూత్రాల్లో కైవల్యపాదంలో వస్తుంది. మూడోది ఏంటది, మీ పతంజలి మీ జాత్యంతర పురాణం ప్రకృతి పురాణం జాత్యంతర పరిణామ ప్రకృతి పూరా జాతి అంతర పరిణామ. మీరు ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవటానికి ఏదైనా సృష్టించవచ్చు. చేతికి నెక్లెస్ తయారు చేసుకోవచ్చు, ఇల్లు తయారు చేసుకోవచ్చు, ఏదైనా సరే జాత్యంతర పరిణామము. జాతి అంటే ఏ జాతి అయినా సరే, పురుష జాతికి సంబంధించిందైనా, ఖనిజ జగత్తుకి సంబంధించింది, దేవతా జగత్తుకి సంబంధించిందైనా. ప్రకృతి పూరా, మీరు దాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే ప్రకృతి నుంచి తీసుకొస్తారు. ప్రకృతి అంటే ఏమిటి? ఇప్పుడు మీకు క్వశ్చన్ టెస్ట్ మీకు, ప్రకృతి అనగా ఏమి? మూడు శక్తిధారల కలయిక, బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తుల కలయిక ప్రకృతి. ప్రాకృతి అంటే ఎదురుకుండా మీకు కనిపిస్తున్న దాన్ని మీరు తయారు చేయగలరు, దాని పేరని ప్రకృతి అంటే అర్థం అది. ప్రకృతిలో ఏముందో అది మీరు గ్యారంటీగా తయారు చేయగలరు. ఈ శాశ్వత సనాతనమైన నిత్య నూతనమైనటువంటి విద్య బ్రహ్మ విశ్వ మహేశ్వర శక్తుల యొక్క కలయికతో మనం నేర్చుకోగలుగుతాం. మనస్సు ఉండి చదువుకుంటే చదువుకోగలము అనేటటువంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమరత్వాన్ని ఈ కాలంలో పొందగలరు. సావిత్రిలో ఆయన చెప్పింది ఆ విద్య, కానీ నాకు తెలిసి అరవిందో సొసైటీలో అవడు దీని గురించి మాట్లాడటం. కానీ మనం వేరుగా మాట్లాడక్కర్లే, ఆ సొసైటీ ఉంది అక్కడ. నేను కోరుకునేది మిమ్మల్ని ఏంటి అంటే, ఆ పుస్తకాలు చదివి అది రివైజ్ చేయండి. మళ్ళా కొత్త విద్య ఎక్కడ, కొత్తదేం లేదు, అది ఉంది అక్కడ. అది ఎక్కడుందో నేను చూపిస్తాను. నేను నేను మమ్మల్ని మార్చేయండి మార్చారు ఇంపాల్సి, నేను మార్చలేను మీరు మారాలి. ఈ విద్య అంతా నేను మీకు ఏం చేస్తానని ఫోన్ ఫీలింగ్ చేయలేను. మీరు మీలో ఉన్నటువంటి అడ్డంకులు తీసేసుకుంటే ఆ స్థితి జరిగింది. ఐదేళ్ళు చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లే. కానీ ఐదేళ్ళు చాలు అని ఇవాళ ఈ క్లాస్ విన్న తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడుకోకపోతే, ఐదేళ్ళు కాదు కదా 500 జన్మలు ఇచ్చినా ఏమి రాదు. కొంచెం సీరియస్నెస్ మీరు తెచ్చుకోండి. మీ పిల్లలైనా వాళ్ళకైనా ఇది చెప్పండి. ఇక్కడ క్లాసులు జరుగుతున్నప్పుడు పంపించండి. ఈ విద్య కంటే గొప్ప విద్య ఉన్నది అనుకుంటే మీరు నేనేం చేయలేను. కానీ కాదండి, చాలా మంచిదే కానీ ఉండండి, ఇప్పుడు కాదు, చాలా పనులు ఉన్నాయి మాకు. అంటే మీరు దేనికి ఓటు వేశారో మీ యాక్షన్ చెప్తుంది. మీరు తప్పనిసరిగా రావాల్సిందే, మీ పిల్లల్ని కూడా తీసుకురావాల్సిందే. కానీ గురువులు ఒక కండిషన్ చెప్తున్నారు, మీరు దానికోసము ఇప్పుడు మీరు చేస్తున్న పనులు ఆపుకోవాలి. ఇప్పుడు మీరు ఏ విద్య నేర్చుకుంటున్నారో ఆ విద్యలు ఆపుకోవాలి. ఎందుకంటే అందులో ఆటోమేటిక్గా మీరు షైన్ అవుతారు. ఇది వస్తే బంగారం ఉంటే ఇది ఎక్కడైనా ఉపయోగపడుతుంది. అంచేతే ఈ విద్య నేర్చుకున్నవాడు సాధారణ మనిషిగా ఉండలేడు. వాడు ఉందా అనుకున్నా మరి ఆ విద్య నేర్పడానికి మన పిల్లలకి మనం తెలియదు ఇవ్వకపోతే ఇంకా బయట వాళ్ళు ఏం నేర్చుకుంటాను? నీకు ఆ విద్య నేర్చుకుంటే చాలా మంచిదే నమ్మకం ఉంటే ముందు నువ్వు నేర్చుకో. కానీ నువ్వు ఒక్కడనే నేర్చుకో, నువ్వు మంచి ఫుడ్ తింటూ ఉంటే మొట్టమొదట ఎవరికి పెట్టాలనుకుంటావు? నీకంటే ముందు నీ పిల్లలకి పెట్టాలని. మరి ఈ విద్య, ఈ జ్ఞానం, దాని యొక్క ఉపయోగం మీరు అవగాహన చేసుకుని మూడు ప్రశ్నలకి జవాబు ఇవ్వాలి మీరు. కానీ అమెరికాలో ఒక సమాచారం ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ టెస్టింగ్ సిస్టమ్ ఉంది. క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తారు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అది నెక్స్ట్ డే ఈవినింగ్ 10 o'clock ఈవినింగ్ ఎప్పుడో వాళ్ళు ఒక డే టైం పెడతారు, అప్పుడు మీరు దాన్ని తీసుకొచ్చి సబ్మిట్ చేసేవచ్చు. ఈ లోపల ఏరోప్లేన్లు ఎక్కి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోవచ్చు, వాళ్ళని క్వశ్చన్స్ ఆన్సర్స్ అడిగేయచ్చు. నో కండిషన్. అంచేత నేను మూడు ప్రశ్నలు మీకు వేయబోతున్నాను. ఈ మూడు ప్రశ్నలకి ఆన్సర్ మీరు చెప్పగలిగితే నెక్స్ట్ క్లాస్ యూఆర్ వెల్కమ్. సెల్ఫ్ అప్రైజర్ అనమాట, మీ అంతటి మీరే మార్కులు వేసుకోవడం. మొదటి ప్రశ్న ఏంటి అంటే, మానవ జన్మకి మిగతా ప్రాణులకి తేడా ఏమిటి? క్వశ్చన్ అర్థమైంది కదా? ఇక్కడ మళ్ళా మూడే వస్తాయి. మానవ జన్మకి మిగతా ప్రాణులన్నిటికీ తేడా ఏమిటి? ఈ క్వశ్చన్ మీద ఆన్సర్ చెప్పాలి, ఇప్పుడు కాదు. తర్వాత రెండవది, మానవ జన్మ యొక్క ఈ అవకాశాన్ని స్వార్థము కొరకు మాత్రమే ఉపయోగించుకుంటే తప్పేమిటి? స్వార్థమ్మా పరమార్థం గమయా అంటాం కదా, దానికి ఆన్సర్ మీకు తెలియదు. స్వార్థం అంటే ఏంటి? నేను నా కుటుంబము అదే చూసుకుంటాను తప్ప మొత్తం ప్రపంచం ఎక్కడ పోతే నాకేంటి, నా ఎందుకబ్బా ఈ కన్నప్పంత. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ప్రాముఖ్యత కంటే కరెక్ట్ చేసుకోండి ఆ వర్డ్, విశిష్టత ఏమిటి? చాలా అర్థమైంది కదా, ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్, విశిష్టత అంటే స్పెషాలిటీ. మానవ జీవితం యొక్క విశిష్టత ఏమిటి? ఫస్ట్ క్వశ్చన్. విశిష్టమైన జన్మ అన్నది ఎలాగో మనం అందరం ఒప్పుకుంటున్నాం కనుక, రెండో క్వశ్చన్ ఏంటి అంటే, ఆ విశిష్టమైనటువంటి శక్తి స్వార్థం కొరకే వాడుకుంటే తప్పేంటి? ఇంకేంటి, ఈ విశిష్టమైన మానవ జన్మ నా పురాత్మక కర్మల వల్లే లభించింది, నేను చాలా మంచి పనులు చేస్తేనే కదా నాకు లభించింది, నా ఇష్టం వచ్చేది ఉపయోగించుకుంటాను, తప్పేంటి? రెండో క్వశ్చన్. మూడవ పరిణామ క్రమంలో నా బాధ్యత ఏమిటి? చాలా తప్పు మనం ఎక్కడ చేస్తామంటే ఈ ప్రశ్న మనం మిస్ అయిపోతాం. నువ్వు ఏం చేయగలవు, నీ రోల్ ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. మూడు ప్రశ్నలు, మానవ జన్మ విశిష్టత, విశిష్టమైనటువంటి మానవ జన్మ స్వార్థం కోసం ఎందుకు ఉపయోగించుకోకూడదు అని మీరు అనుకుంటున్నారు, మీరు చెప్పాలి జవాబు దానికి. మూడో ప్రశ్నకి జవాబే ఈ క్లాసులో, దాన్ని మీరు చెప్పగలిగితే అదృష్టమే. అంటే ఏంటి, వాట్ ఈజ్ యువర్ స్పెషల్ రోల్, మీ రోల్ ఏమిటి? రైట్, నేను కవర్ చేయని పాయింట్స్ ఏమైనా మొదలైతే ఆపేషన్ ఏమైనా ఉన్నాయా? నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాను. మీరు ఏదైనా ఒక థాట్ కరెంట్ స్టార్ట్ చేసి అది చెప్పకుండా డైవర్ట్ అయిపోయానా ఎక్కడైనా కనెక్ట్ అయ్యాయా? అది షూర్. రెండు మిస్ చేశానని నా నమ్మకం. అది చెప్తానన్నాను క్లాస్ లో, ఇప్పుడు సాక్షరించింది చెప్తాను, నేను చెప్తాను అది. ఇది ఎంత సాక్షరించి అంటే అర్థమైంది కదా, ఏదో ఉదాహరణ ఇస్తూ ఎక్కడికో వెళ్ళిపోయి నాకది కావాలనే వెళ్తాను నేను. ఒకటి మీకు ఆ విషయం అర్థం అవటానికి, రెండవది కంటిన్యూటీ ఆఫ్ థాట్ పెట్టుకునే అలవాటు మీకు రావాలి. ట్రయాంగిల్ గురించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక అవగాహన మీకు ఇండైరెక్ట్ గా అని చెప్పాను నేను, అదే గుర్తుంచుకోండి. అది సారు ప్రస్తుతానికి అదేంటి అంటే, ఈ త్రిభుజము అనేటటువంటిది మీ యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తికి సంకేతం. ఆ పైన ఉన్న త్రిభుజాలు ఇతర తలాలలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తికి సంబంధము. ఈ గురువుల పుస్తకాలు మీరు చదివితే మీకేమర్థం అవుతుందంటే, మీ యొక్క ఇచ్ఛాశక్తి గురువు యొక్క ఇచ్ఛాశక్తిలో కలిపేయగలరు, మీ యొక్క ఇచ్ఛాశక్తిని, జ్ఞానశక్తిని, సంకల్ప శక్తిని వాడి పరిణామ క్రమంలో కలిపేస్తే మీకంటే గొప్పవాళ్ళు ఉంటారు. మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అదే. కెమిస్ట్రీ నేర్చుకునేటటువంటి వాడు ఏం చేస్తున్నాడు, ప్రకృతిలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ గురించి తెలుస్తున్న వాళ్ళతో ఐక్యం అయిపోతున్నాడు కదా. ఫిజిక్స్ చదివేవాడు ఏమవుతున్నాడు, ఫిజిక్స్ గురించి తెలిసిన మహామేధావులతో ఐక్యం అవుతున్నాడు. ఇంజనీరింగ్ చదివేవాడు ఏమవుతున్నాడు, ఇంజనీరింగ్ విషయం చదువుకున్న గురువులతో ఐక్యం అవుతున్నాడు. అంటే ఆ గురువుల యొక్క జ్ఞానం వాడికి వస్తుంది. ఎందుకు వస్తుంది, తన సొంత జ్ఞానాన్ని వాడు ఉపయోగించుకోవటం లేదు, గురువుల జ్ఞానాన్ని తనలోకి దింపుకుంటున్నాడు. అందుకనే దీన్ని సూప్రామెంటల్ డిసెంట్ అన్నాడు అరవింద్. అవతరణ జరుగుతుంది, భగవద్ అవతరణ జరుగుతుంది ఈ శరీరాలలో. ఆ భగవంత్ అది ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జరుగుతున్నది అదే. కానీ మీరేం చేస్తున్నారు, మిగతా విషయాలు దింపుకుంటున్నారు. కానీ సెకండ్ ఒకటి దింపుకోవటం వస్తే అన్ని దింపుకోగలుగుతారు మీరు, టెక్నిక్ అంతే కదా. అది ఆ ట్రయాంగిల్లో ఉన్నాం మనం ఇప్పుడు. అంతేత ఆ నవంబర్ 23, 1926 నైట్ బిగిందది. ఇంకా ఆ క్షణం నుంచి మీలో ఎవరైనా అమృతత్వాన్ని పొందదలుచుకుంటే గ్యారంటీగా పొందగలరు. ఇది ఒక ఫస్ట్ పాయింట్. కొంచెం ఇంత డీప్ గా చెప్పలేదు, ఇప్పుడు అర్థమైంది కదా. మనం అందరం అక్కడ ఉన్నాం ఆ త్రిభుజం దగ్గర. అది 25వ క్లాస్ అది, ఆ త్రిభుజం చిన్న నుంచి లెక్క పెడితే 24 క్లాసులు పూర్తి చేసేసిన వాళ్ళకి 24 క్లాసులు సర్టిఫికేట్ వస్తుంది కదా. 24 క్లాసులు పూర్తి చేశాము అనేటటువంటి సర్టిఫికేట్ ఏంటి అంటే గాయత్రి. ఆ గాయత్రి మంత్రంలో మళ్ళీ 3 పాదాలు ఉన్నాయి. సత్సరితుడు వరేణి, భర్గో దేవశ్రీ అయినాయి, జీవ జడపతి. ఇది మళ్ళీ ఆ సూర్యుడి యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తికి 3 పాదాలు. ఇది ఒకటి కనెక్షన్ లింక్లో మీరు గుర్తు చేసుకోండి. ఇంకా ఇంకొక విషయం గుర్తు చేయలేదు సరే, మీరు గుర్తు చేయాలనే రైట్ నెక్ ఎక్సర్సైజెస్ కరెక్ట్. 2 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఇది ఎవరు చేసినా కలజోలు ఇచ్చి పారేయవచ్చు. పవర్ తగ్గిన వాళ్ళు దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా అనుభవించిన వాళ్ళని నేను కూడా ఉన్నాను. కొన్ని సంవత్సరాల కిందట ఈ డయాబెటీస్ వల్ల ఏది అంటే నా స్పెక్స్ మార్చాల్సి వచ్చేది చాలా సార్లు. 3-4 ఎన్నాళ్ళు అయింది నేను మార్చలేదు, 3 ఏళ్ళు అయింది. ఈ 3 ఏళ్లలో నేను స్పెక్స్ మార్చాల్సిన అవసరం రాలేదు. అప్పుడు ప్రతి వారం రోజులకు, నెల రోజులకు స్టాక్ వచ్చేది, 2-3 నెలలయ్యాక మళ్ళీ స్పెక్స్ మార్చాల్సి వచ్చేది. ఈ ఎక్సర్సైజెస్ ఏంటి అంటే ఐ అండ్ నెక్ ఎక్సర్సైజెస్. కళ్ళు మూసుకొని స్థిరంగా కూర్చోండి, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దరు కానీ కళ్ళజోడు తీసేయండి. కానీ నేను చెప్పేటప్పుడు నేను కల్పించదు అనిపించుకుంటే నేను చెప్పేది ఎంతవరకు ఉంచుకోండి, తర్వాత తీసేయండి. నెక్ ఎక్సర్సైజెస్లో 4 స్టేజెస్ ఉన్నాయి. ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, లాటరల్ బెండింగ్. లెఫ్ట్ సైడ్ బెండింగ్, రైట్ సైడ్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్. చాలా మెల్లిగా చేయాలి, కండిషన్ అది.
నాకు తెలిసిన కొంతమంది మిత్రులు 3 నిమిషాలు 12 ఆసనాలు వేసేసాను సార్ అంటారు. సత్యం లేదు, 3 నిమిషాల్లో కాదు, 1 నిమిషంలో 12 ఆసనాలు వేయొచ్చు. వేస్ట్ జిమ్నాస్టిక్స్ అవుతుంది. జిమ్నాస్టిక్స్ సత్యం కాదు కదా, దానివల్ల ప్రమాదాలు ఏం జరగవు. కానీ ఆసనాలలో ఒక అసలు ఉద్దేశం ఏంటి అంటే స్థిరం సుఖమాసనం, స్థిరత్వం కోసం వేస్తాం ఆసనాలు. ఆసనాల యొక్క లక్ష్యం స్థిరత్వం కోసము, సుఖం కోసము. పెద్ద ఋషులు పతంజలి యోగ అందించిన అద్భుతమైనటువంటి వరదానం సుఖం. సుఖం కావాలనుకున్నవాడు నిజంగా ఆసనాలు వేసుకుంటూ ఉంటే వాడి జీవితంలో దుఃఖాలు రావు. చాలా మందికి సింపుల్ సూత్రాలు మర్చిపోయాం మనం. మరి వెస్టర్న్ ఎడ్యుకేషన్లో ఈ ఆసనాల గురించి చెప్పేవాళ్ళు కూడా ఈ విషయాలు చెప్పటండే. ఇంకెంత వాళ్ళు పతంజలి యోగ సూత్రాలు చదవరు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దాన్ని మాలి. అదేమి తప్పు కాదు, దానివల్ల మీకు ప్రమాదం ఏం జరగదు, లాభాలే వస్తాయి. కానీ మీరు ఆసనాలు వేయటం వల్ల మీ జీవితాల్లో కష్టాలు రాకుండా ఉండే స్థితి పొందవచ్చు అంటే అది పొందకుండా నేను జంప్ చేస్తాను 3 నిమిషాల్లో వేసేస్తాను అంటే వేయండి. దానికి ఎక్సర్సైజ్ మజిల్ పవర్ వస్తుంది. ఇక్కడ మీరు వేసేటటువంటి ఆసనం పద్మాసనం వేసుకో, అందుకు ఇది అంత చేసేది పద్మాసనం కానీ స్వస్తికాసనం కానీ, సారీ స్వస్తికాసనం సిద్ధాసనం కానీ వేసుకోగలిగితే మంచిది, వేసుకోగలిగితే. కానీ అది వేసుకోలేము అంటే ముందుగా ప్రాక్టీస్ చేసుకోండి. అంతే తప్ప మేము వేయలేము అని మానేయకండి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. నీ జాయింట్ విరిగిపోయి జామ్ అయిపోయినటువంటి ఒక వ్యక్తి నేను జిందల్కి వెళ్ళినప్పుడు నేచర్ క్యూర్ హాస్పిటల్కి వచ్చాడు. ఆయన బరువు కేవలము 180 కేజీలు, మంచి ఏదడుగులేదు రాజస్థాన్ వాడు. మరి మన ఆశ్రమంలో క్లాస్ రావాలంటే గొడవ పగలగొట్టాల్సిందే ఆయన పక్కడ. లేకపోతే చాలా అవస్థపడి చూసుకుని బొత్తగా కాస్త నొక్కొచ్చు వస్తాడు. ఆయన్ని పద్మాసనం వేయమన్నారు. ఎక్కడ వేస్తానే, నా శరీరం చూస్తున్నావు కదా, కాలు ఇంత, ఇంకా పద్మాసనం ఏమేస్తారు, తొలగిరి పెట్టాలి కదా. అసలు ఫ్రాక్చర్ అయింది, జామ్ అయింది. 21వ రోజు వేసాడు. నేను నవ్వుకున్నా అప్పుడు, అసంభవం వేసాడు ఫ్రాక్చర్. వాడు వేయగా నేను మీరెందుకు వేయలేదు. ఆయన శరీరంతో పోల్చి చూస్తే జామ్ అయిపోయింది ఎముక, డాక్టర్ సార్ మూవ్ చేయలే ఉన్నాడు. సుఖం అనే పదానికి చెప్తుందండి, ఫ్రాక్చర్ అయిపోయి జామ్ అయిపోయిన ఎముక కూడా ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. ప్రాక్టీస్ చేస్తే పద్మాసనము సిద్ధాసనము ఈ రెండు ఆసనాల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను పద్మాసనం ప్రిఫర్ చేస్తా, నాకు ఇష్టం అది. అంటే నాకు ఇష్టమని నీకు ఇష్టం అవ్వాలని చూసేం లేదు. కూర్చున్న తర్వాత అసలు ఇలా స్థిరంగా కూర్చోగలిగితే మీరు రోజుకు అరగంట మీ కోరికలన్నీ తీరిపోతాయని చెప్తాడు శ్రీకృష్ణుడు. సమంకాయ చెరువు గ్రీవం ధారయన అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంథం విచక్ష అన్నవాడు. ఓకే, క్లాస్ టైం అయిపోయిందని చెప్తుంది ఏమో అది. క్లాస్ మనం ఆపిస్తాంగా, ఇది వేరే క్లాస్. ఎటు చూడకుండా రోజుకు అరగంట కనుక మీలో ఎవరైనా ఇలా కూర్చోగలిగితే, మీకు సమస్యలు ఉన్నాయి అని చెప్తే అసంభవం అది. వాడి సమస్యలు సమస్యలకు వాడు అడ్జస్ట్ అయిపోతాడా లేకపోతే సమస్యలు పోతాయా, అది కాదు క్వశ్చన్. ఇక్కడ ఆ సమస్యలు వాడిని బాధించవు అంతట అదొకటి. కూర్చున్న తర్వాత నెక్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. దిన్నాకే మొదలెట్టండి. చాలా స్లోగా ముందుకు ఉంచుతారు. ఎంత ముందుకు వంచగలిగితే అంత ముందుకు వంచండి. వెరీ స్లో, ఎంత మెల్లిగా చేస్తే అంత గొప్ప. ఇది స్లో సైకిల్ రేస్ లాగనమాట. అక్కడ ఫస్ట్ వచ్చిన వాడు గెలవడు, లాస్ట్ వచ్చిన వాడు గెలుస్తాడు. 4 సార్లు చేసుకోండి. మెడ వెనక్కి వంచకండి, స్ట్రైటే ఉండాలి. ఫార్వర్డ్ బెండింగ్ చేస్తున్నాం మనం, బ్యాక్వర్డ్ బెండింగ్ కలపకండి. 4 సార్లు చేసుకోండి.
నాలుగు సార్లు అయిపోగానే ఆపేయండి. అయిపోయిందా నాలుగు సార్లు? ఇప్పుడు అదే సిస్టమ్ బ్యాక్వర్డ్. నాలుగు సార్లు నీకే తేడా తెలుస్తుంది చేశాక, నెక్ మజిల్స్ లో వచ్చిన తేడా. స్లోగా చేయండి. నాలుగు సార్లు ఇది అయిపోయాక లెఫ్ట్ సైడ్ బెల్లు ఇస్తాం చూసే కలెక్ట్. కానీ సాధారణంగా కొన్ని పుస్తకాల్లో ఇచ్చిన సెట్ రూల్స్ ఏంటి అంటే, ఆసనాలు వేస్తున్నప్పుడు కళ్ళు తెరిచి ఉండాలి, ప్రాణాయామం చేస్తున్నప్పుడు కళ్ళు మూసి ఉండాలి. ఇది ఒక రకమైన ఆసనమే కదా, కానీ అది పెద్ద ఈ నిర్ధారణ వరి అబౌట్. ఇంకా లెఫ్ట్ ఇచ్చేది దీనికి ఆనాలి ఎప్పుడు. అలాగే రైట్ నాలుగు సార్లు ఎంత వంచగలిగితే అంత స్లోగా. కానీ మీ బ్యాక్ బోన్ వండకూడదు, షోల్డర్స్ వండకూడదు, మెడ మాత్రమే ఉండాలి. అంటే మీరు వంగిపోతే మెడకి ఎఫెక్ట్ ఉండదు, మెడ మీద మెడ మజిల్స్ కదలాలి. నాలుగు సార్లు ఎడం వైపు, నాలుగు సార్లు కుడి వైపు. లెఫ్ట్ దీని తర్వాత క్లాక్ వైజ్ మోషన్, యాంటీ క్లాక్ వైజ్ మోషన్. క్లాక్ వైజ్ అయిపోగానే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి? ఒకసారి ఈ డైరెక్షన్, ఒకసారి ప్రతిసారి కూడా ఎంత మీరు దాన్ని వంచగలిగితే అంత వంచాలి. నాలుగు సార్ అంతకంటే ఎక్కువ చేయకండి. కళ్ళు తెరిచి ఉంటేనా మూసి ఉంటేనా? ఎస్ నాలెడ్జ్. నాలుగు సార్లు చేశారు కదా, ఇది నెక్ ఎక్సర్సైజ్. ఇంకా ఐ ఎక్సర్సైజ్ కూర్చొని చేతులు తొడ మీద ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత గుప్పిడి మూసేయండి. గుప్పిడి మూసి మీ కంటి ఎదురుకుండా తీసేయండి. ప్రాసెస్ ప్రాసెసే. చేతులు తొడ మీద పెట్టుకోవాల్సినదే. ఇందుకు చేతులు తొడ మీద పెట్టుకోవాల్సినదే అంటే, మన మణిపూరక చక్రానికి కర్మేంద్రియాలు కాళ్ళు. మణిపూరక చక్రము కంటికి చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే తొడ మీద పెట్టుకున్నాక మీరు తీయాలి, కనెక్షన్ ఇవ్వాలి. ఎందుకు అంచేత ఆ రూల్స్ వాళ్ళు పెట్టినప్పుడు ఆ రూల్స్ యాక్సిటీ పాటించి చేస్తే ఓకే, లేకపోతే దాని సైన్స్ తెలుస్తే మీరు ఇంకా సృష్టి చేస్తే ప్రాక్టీస్ చేస్తారు. పెట్టిన తర్వాత తీసి కళ్ళజోడు తీసేసుకుని నడ కదలకూడదు, కన్ను మాత్రమే కదలాలి. అలా మూడు సార్లు కుడి చేత్తో మూడు సార్లు, ఎడం చేత్తో మూడు సార్లు.
ఇదేనా? ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు చదవటం వల్ల దాని మీదే దృష్టి పెట్టడం వల్ల వాడికి అది వచ్చింది. ఓ బాటనిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడికి చెట్టు కనిపించడం ఆ స్పీసీస్ ఏదో కనిపిస్తుంది వాడికి, నోరు తిరగని పేరు ఏదో చెప్తాడు అది. మనం తులసి అంటే వాడికి ఏదో చెప్తాడు, ఏదో నాకు తెలుసు బాటని. కానీ ఒక ఆర్టిస్ట్ చెట్లను చూశాడు అనుకోండి, వాడు రంగులు చూస్తాడు. మనకంతా ఒకే రంగులో కనిపిస్తుంది, ఆ రంగుల్లో తేడాలు చెప్పలేము మనం కదా. అంచేత ఎడ్యుకేషనే, అంచేత ఏ విధంగా అయితే స్పిరిచువల్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఒకే విషయాన్ని మీరు రిపీట్ చేసుకుని మెల్లిమెల్లిగా ఆ విషయంలో లోతుకి వెళ్తున్నారు. స్పిరిచువల్ ఎడ్యుకేషన్లో కూడా ఆ లోతులకు వెళ్తున్నాం మనం. ఇవాళ మనం నేర్చుకున్నది రెండే పాయింట్స్ యాక్చువల్గా, శాశ్వత నిత్య నూతన సనాతనమైన సత్యాలను బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తులతో కలపటమే ఆ యోగ విద్య అంతే. కానీ రోగిని చూసి రోగము నిర్ణయించి మందు ఇవ్వటమే వైద్యము. తప్పచెప్పాను, కానీ ఇది ఒక్కటే విన్నారనుకోండి, మీరు మందు ఇవ్వగలరా? అదే మాట ఇప్పుడు యోగ విద్య అంటే ఇంతే, ఇందులో డౌట్ ఏం లేదు. కానీ ఇంకా మందు ఇవ్వటానికి మీరు ఎలాగైతే అనేక విషయాలు నేర్చుకోవాలి. ఈ విద్య నేర్చుకోవటానికి అక్కడి అనాటిని నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ బొమ్మను మీరు స్టడీ చేయండి, వీలైతే కాపీలు తీసుకోండి, తర్వాత చెప్తాను. సరే ఇప్పుడు బ్రేక్ ఇస్తాను నేను, మళ్ళీ ఎప్పుడు కలుగుతా ఉన్నది మీరు ఇస్తాం, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి చెప్తాను నేను. నేను ఏం పైకి వెళ్ళిపోను, నేను ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాను. కానీ మాస్టర్ చుట్టుపక్కల తిరుగుతున్నారు కదా అని నా దగ్గరికి వచ్చేయకండి. కానీ ఏదైనా మాట్లాడుతుంటే రండి దానికి ఉంది, అందుకే ఇక్కడ నేను టిఫిన్ టైం అయినట్టుంది కదా, ఇంకా టైం ఉందా? సరే మీ ఇష్టం, మీరు ప్రోగ్రామ్ ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు.